ఓం అస్మద్గురుభ్యో నమః. కిరాళకులాంబోధి విధమానందరూపిణం అనంతాదియతనుజాతం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం గురుం గురూణాం పితరం పితృణాం అనన్యశేషశ్చరణం ప్రపద్యే అనన్యశేషశ్చరణం ప్రపద్యే భరద్వాజమహం వందే సాయినాథతమప్రభం అనంతార్యతనోజాతం సర్వతిష్యతు సేవితం. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీ వెంకయ్య మధుర స్వామి చరణవచనం ఓం శ్రీ సాయినాథ. సమస్త సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జయ. సమస్త సద్గురు శ్రీ భరద్వాజ్ మహారాజ్ కీ జయ. అద్వైత మంగళాశ్రీ శ్రీ భరద్వాజ్ మహారాజ్ కీ జయ. పరమ పవిత్రమైనటువంటి శ్రీ 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 వెంకయ్య మధుర స్వామి వారి యొక్క దివ్య చరణారంగము సన్నిధి అనేటువంటి క్షేత్రం అటువంటి ఈ పుణ్యభూమియందు ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం నాకు కూడా ప్రసారింపబడింది. మనందరి హృదయాల్లో ప్రతిష్ఠింపబడినటువంటి మాస్టర్ యొక్క కరుణ విశేషం వల్ల ఆ విధంగా ఇక్కడ విచ్చేసినటువంటి అశేషమైనటువంటి సాయి భక్తులు సాధకులు ఎంతో మంది తల్లులు ఇందరి రూపంలో ఉన్నటువంటి ఆ సాయినాథ్ యొక్క శరణాలను నమస్కరిస్తూ ఇప్పటిదాకా ప్రసంగించినటువంటి మా పూజ్య సుబ్రహ్మణ్య గారు ఆయన మాట్లాడింది కొద్ది నిమిషాలు కానీ చాలా అద్భుతమైనటువంటి అంటే ఆయన చెప్పారు ఏంటంటే చాలా నిరాడంబరమైనటువంటి విధంగా ఉంటారు సుబ్రహ్మణ్య గారు. అందువలన సూటిగా ఉన్నటువంటి విషయాన్ని స్పష్టంగా కట్టుగా చెప్పారు. ఎందుకు మనం ఇక్కడ సమ్మేళనం అనేటువంటిది జరుపుకుంటున్నాం, ప్రతి సంవత్సరం కూడా మనం మన రాష్ట్రంలోని అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి సాధకులు ఉండడం కూడా ఒక చోట ప్రమాణయుత్వం అవడం ఈ సమ్మేళనం అనేటువంటిది గురు పూజ అనేటువంటిది. ఎందుకు మనం దీని యొక్క ఆవశ్యకత ఏమిటి అనేటువంటి విషయాన్ని తర్వాత ఎవరు నిర్వహిస్తున్నారు మనం మామూలుగా మనకు వచ్చేటువంటి ప్రశ్నలు ఒక సమ్మేళనం కానీ ఒక సమావేశం కానీ ఈ కార్యక్రమాలు కానీ ఎవరు నిర్వహిస్తున్నారు? చాలా భాగం వారు నిర్వహిస్తున్నారు. కాబట్టి వారి మీద వారి ఎందు మనకు ఉన్నటువంటి మనోభావాలు, మనకు ఉన్నటువంటి ఇంప్రెషన్స్ అనేటువంటి వాటి మీద ఆధారపడి మనం ఆ భావాలు నిర్వహిస్తున్నారా, తమ సుబ్రహ్మణ్యం నిర్వహిస్తున్నారా, సుబ్రహ్మణ్య గారి మీద మనకి ఉన్నటువంటి వ్యక్తిగతంగా ఉన్నటువంటి అభిప్రాయాలు ఇలాంటి వాటి మీద మనం ఆధారపడుతూ ఉంటాం. మామూలుగా దాన్ని బట్టి మనం ఊహిస్తూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం, దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకుంటూ ఉంటాం. కానీ ఇందాక ఆయన చెప్పిన ఉదాహరణకి కాక మనం నిర్ణయించేటువంటిది కాదు అని మొట్టమొదటి. ఎందుకంటే మనం ఏదైనా ఒక పని చేయాలంటే దానికి ఓ చాలా మనం ముందుగా ఆలోచిస్తుంటాం, నేను మనం ఎలా చేయాలి, కానీ ఎలా సమకూర్చుకోవాలి, ముఖ్యంగా మనకు వచ్చేటువంటి ఏంటంటే ఎంతమంది వస్తారో వీళ్ళందరూ మనం ఏం చేస్తాము, దీనికి పంట ఎంత కావాలి, ఇదంతా మన రకాలైన ఆలోచన మనకు వస్తాయి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి మనకంటే మనం నిర్వహిస్తున్నాం అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు. మరి ఇంకా సుప్రహ్మణ్య గారు చెప్పినట్టుగా ఆయన మనం నిర్వహిస్తామని అనుకోలేదు కాబట్టి ఆయన అనుకునేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే మనం ఈ పని చేస్తున్నాం అనేటువంటి భావన, అంటే ఏదో సరే ఒక పెద్ద పని మనం చేస్తున్నాం అనేటువంటిది, మనం చేస్తున్నాం నేను చేస్తున్నాను అనేటువంటిది, అహం కరోమి అనేటువంటిది, అది సాధారణంగా ఎప్పుడు వస్తుందంటే మనకు చాలా విషయాలు తెలుసు అనుకునేటువంటి వాళ్ళకి వస్తుంది. అంటే నాలాగా నేను చాలా చదువుకున్నాం, పండితనం, మన శాస్త్రాలు తెలుసు అనుకున్నటువంటి వాళ్ళకి అలా అనిపించొచ్చు. కానీ మా సుబ్రహ్మణ్య గారు లాంటి వారికి అనిపిస్తారు. ఎందుకంటే ఆయన అనిపించకుండా ముందే వారు వారు సైన్యాలు రక్షిస్తారన్నారు, మాస్టర్ రక్షిస్తున్నారు. ఎందువల్ల అంటే భగవంతుని యొక్క సేవ, భాగవతుడి యొక్క సేవ, ఈ రెండే తెలిసినటువంటి వాడికి వాడు ఇంకో విషయం తెలియదు, తెలియాల్సిన అవసరం లేదు. భాగవతుడి యొక్క సేవ అనేటువంటిది అనేది భగవత్ సేవ. మనకి ఆదివారంలో ఒకరైనటువంటి విశ్వజిత్తుడు అనేటువంటి ఆయన కథ తెలుసుకోవాలని, ఆయన ఏ శాస్త్రాలు చదువుకోలేదు. ఈరోజు వైష్ణవ సంప్రదాయంలో ఆదివారులు అంటే చాలా ప్రధానమైనటువంటి వారు, అటువంటి వారిలో ఆయన ఒకడు. కానీ ఆయన నిజానికి ఆయన జీవితం చూస్తే ఆయన చదువుకోలే విషయం చేసేవాడు. ఆయన ఏం చేసేవాడంటే రోజు రంగనాథ స్వామికి ఆ తోటలో పువ్వులు తీసుకొచ్చి మాలకి వేసేవాడు. అక్కడ రోజు పరిమార్గం అంటే తుడిచేవాడు, అక్కడ ఉన్నటువంటి దుమ్ములు తీసి తుడి శుభ్రం చేసేవాడు. భక్తులు వస్తే అక్కడ స్వామికి అర్థం చేసుకోవడానికి, ఇలాగా అక్కడ ఏవో ఒకటి దానికి తెలిసినటువంటి విధంగా ప్రత్యేక సేవలు చేసి వచ్చినటువంటి వాడికి సేవ చేసేటువంటి వాడు స్వామికి అర్చన చేయడానికి వీలుగా అని తప్ప ఏ శాస్త్రం తెలియదు, ఏం తెలియదండి. అలాంటి ఆయన పట్టుకున్న ఒక రోజు స్వామి రంగనాథుడు, నువ్వు వెళ్ళి శాస్త్ర చర్చ తీసుకురావాలి, భగవతత్వాన్ని ఒక విషయాన్ని తెలిపి చర్చ తీసుకురావాలి, నాకేం చేయాలని. నీ ఏదో నీ ఇక్కడ పూలు తోటలో పూలు కోసుకొచ్చి మాల నీకు వేయడం, లేకపోతేనేమో ఫోన్ల నుంచి నీరు తెచ్చి నీకు అభిషేకం చేయడం దాంట్లో తెలుసు, కానీ నాకు శాస్త్రం వస్తున్న తెలుస్తున్నాను పెట్టాను అన్నాడు. అలా ఇంకా శుభ్రంగా చెప్తే నాకు అదే గుర్తొచ్చింది. అయితే ఏంటంటే నాకు ఏమీ తెలియదు అనేటువంటి విషయం తెలిసినటువంటి వాడే నిజంగా తెలిసినవాడు అని ఉపనిషత్తు చెప్తుంది. ఒకసారి ఉపనిషత్తులు ఏం చెప్పబడిందంటే ఎవరైతే నాకు అంతా తెలుసు అనుకుంటాడో వాడికి ఏమీ తెలియదు అన్నారు. ఆ పక్కన ఒక విషయం చెప్పంటే ఎవరైతే నాకు ఏం తెలియదు అని తెలుసుకుంటాడో అటువంటి వాడికి అన్ని తెలిసినటువంటి వాడు అన్నారు. ఇది ఉపనిషత్తులు చెప్పారు, నేను చెప్పాను కాదు. అందువల్ల మనకి మనకు తెలియడం అనేటువంటిది ఏమి ఒక సమస్య మన తెలివి అనేటువంటిది మనం అనుకుంటాం, మన తెలివితేటల వల్ల మనం చాలా బాగా జీవించవచ్చు అని చాలా మంది అనుకుంటాం పొరపాటు. మన తెలివి వల్ల కాదు, మన తెలివి వల్ల మన సుఖజీవనం ఉండదు. మనం చాలా మంది ఎక్కడ పొరపాటు పడతామంటే మన తెలివిని ఉపయోగిస్తే మనం సుఖంగా జీవించవచ్చు అనుకుంటాం, కానీ మన తెలివి ఎంత ఎక్కువైతే అంత సుఖం కోల్పోతాం మనం. మన స్వంత తెలివి అనేటువంటిది ఏమి ఉపయోగం లేదు. దేనివల్ల మనం సుఖంగా ఉంటాం, మన తెలివి అనేటువంటి మొత్తం సమర్పణ చేసినప్పుడు మాత్రమే. దానికి కావలసినటువంటిది సాధన, సాధనలో మొట్టమొదటి నిరాడం భాష. అసలు సాధన మనం చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా మనకు గుర్తు లేకుండా పోవాలి. నేను భక్తున్నాను కానీ, నేను సాధకున్నాను కానీ, లేదా నేనెంత మంత్రజపం చేస్తున్నాను కానీ, నేనెంత సేవ చేస్తున్నాను కానీ, ఇవేమి మనకు గుర్తున్నా అక్కడ మనం ఆగిపోతుంది. ముందుకు సాధన సాధన ముందు నేను ఎంతవరకు సేవ చేయాలి అని ఒక గురువు గారిని ఒక శిష్యుడికి ఒక సాధకుడు అడిగాడు. ఈ సాధారణమైన సేవలను ఎంతవరకు చేయాలి? ఆ ప్రశ్న పోయేంతవరకు చేయాల్సింది అన్న. ఆ ప్రశ్న పోయిన తర్వాత ఎవరు చేస్తాం ఆపమ్మా. ఆ ప్రశ్న పోవాలి ముందు, మరి నేను ఎంతగా చేయాలి? ఆ గురువు గారు కూడా అడిగారు, నాయన నీకు ఈ ప్రశ్న ఒక సాధారణ మార్గమే వచ్చింది కానీ నువ్వు పుట్టినప్పటి నుంచి రోజు రెండు కొంత భోజనం చేస్తున్నావు కదా, నేను ఇంకెంతకాలం భోజనం చేయాలని అనిపించలేదా నీకు అనేది. ఎందుకు మనం గురువు గారు పూజ చేయాలి, లేకపోతే సాయనాథం ఎందుకు పూజించాలి, ఎన్నాళ్ళు పూజించాలి, ఎన్నాళ్ళు పూజిస్తే మనం అనుకున్నటువంటి ఫలితం వస్తుంది, ఇవన్నీ ప్రశ్నలు నాకు వస్తాయి సహజంగా రాకపోవు. కానీ వాటికి ఎప్పటికప్పుడు మన సమాధానం కూడా ఇవ్వడం కోసమే ఆ పరమ గురువు ఆ సాయనాథుడు అనేకమైన రూపాలను మళ్ళీ మళ్ళీ మనకి ఆవిర్భవిస్తుంటారు. అలాగే మనకి సాయి మాస్టర్ గారు మిమ్మల్ని ఎందుకు ఆయన ఆరాధిస్తున్నామంటే మనకి ఇటువంటి సమాధానాలన్నీ కూడా మనకి మనకు రాబోయేటువంటి ప్రశ్నల సమాధానాలు కూడా ఇచ్చేసినటువంటి విధానంగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఎన్నో ఎన్నో ప్రశ్నలు వస్తాయి మనకి సాధనలో దిగామంటే చాలా ప్రశ్నలు వస్తాయి. ఎందుకు చేయాలి, ఎంతకాలం చేయాలి, చేస్తే ఏం ఫలితం వస్తుంది, ఇలాంటి ప్రశ్నలన్నీ సహాయంగా వస్తుంటాయి. పైగా మనకేంటంటే ఫలితాన్ని చూసుకుని పని చేయడం అనేటువంటి అలవాటు మనకి. మనకు వచ్చే ఫలితం ఎంత ఉంది, రిజల్ట్ ఎంత వస్తుందో చూసుకుని మనం చాలా ఎక్కువ ఫలితం వచ్చేటువంటి దానికి మనం ప్రయత్నం చేయడం అనేది సాధన కూడా లేదా ఆధ్యాత్మిక సాధన కానీ ఒక పూజ కానీ ఒక వ్రతం కానీ ఏం చేసినా మనం ఎట్లా చేస్తామంటే ఎంత ఎక్కువ ఫలితం వస్తుంది ఏం చేస్తే అనేటువంటి దృష్టిలో పెట్టుకుని మనం చేస్తాం. దీన్నే రిజల్ట్ ఓరియంటెడ్ యాక్షన్ అంటారు. అంటే ముందే ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని మనం పనిచేస్తుంటాం. కానీ కృష్ణ పరమాత్మ చెప్పాలని చెప్పాడు భగవద్గీత, నువ్వు చేయవలసినటువంటి పని ఒక్కడే నీకు నీ చేతిలో నువ్వు చేయవలసింది తప్ప ఫలితాన్ని నీ చేతిలో ఉండదు రా నాయన. నీ చేతిలో ఉండగా నువ్వు ఆలోచించి ఎన్నాము, నువ్వేమీ చేయలేవు కదా. పొలం పంట పండించాలి, పంట పండించవలసినటువంటి వాడు చేయవలసినటువంటి పని ఏంటి? సరైనటువంటి సమయంలో పొలం దున్నాలి, చక్కగా తర్వాత మంచి విత్తనాలు తెచ్చుకొని సిద్ధంగా ఉంచుకోవాలి, వేయవలసిన సమయంలో వేయాలి. ఇవి మనము చేయవలసినటువంటి పంట పండించవలసినటువంటి వాడే కర్తవ్యం. మరి పంట పండుతుందా లేదా అనేటువంటిది వాడి దగ్గర ఉంటుందా ఉండదు. మన సమయానికి అన్నీ చేసినా కూడా పంట పండకపోవచ్చు, పంట పండినా మన చేతికి రాకపోవచ్చు అని మనం చూస్తూనే ఉన్నాం. తెలుసు మనకు అన్నీ కూడా, మనం ఇంత పెట్టుబడి పెడితే ఇంత పంట పండితే ఇంత వస్తుంది, ధాన్యం వస్తుంది అని మనం ఊహించుకొని వేస్తాము. మనం ఊహించుకున్నాక ఎక్కువగా పండుతుంది, బాగానే వస్తుంది, అంత సిద్ధం అవుతుంది. చివరి కళ్ళ నుంచి ఇంటి తెచ్చేలాగా తుఫానికి మాత్రం కొట్టుకుపోయినట్టుకోండి. అది ఎదుసారి కళ్ళ నన్ను చూస్తూనే ఉన్నారు. మరి ఏమైంది మనకి? అదేకండి, మనం అంతా అనుకునే చేసాం కానీ చివరికి ఇక్కడ ఎందుకైంది తెలియదు. అక్కడ ఉంది రాష్ట్రం అంత. అందుకనే ఫలితం అనేటువంటిది మన చేతిలో ఉంటుంది. అయితే ఫలితం మనకు అనుకున్నట్టుగా జరగదు కాబట్టి అసలు పని చేయడం మానేద్దాం అనుకోండి. ఎలాగో ఫలితం మన చేతిలో ఉండదు కదా. పంట పండుతుందో లేదో మనకు తెలియదు. ఎందుకు వచ్చింది కష్టపడటం? కానీ ఏమీ చేయకుండా ఇంత పడుకున్నాం అనుకోండి, పడుకోకపోయింది. కానీ దానివల్ల నీకు పంట పండే అవకాశం కూడా పోగొట్టుకున్నాం చూసారా. అందువలన సాధన ఎందుకు చేయాలి, సత్సంగంలో ఎందుకు పాల్గొవాలి, సమ్మేళనానికి ఎందుకు పాల్గొవాలి, ఇవన్నీ ప్రశ్నలన్నీ కూడా రావడం సహజమే. మానవులతో మనకు అనేకమైనటువంటి ప్రశ్నలు వస్తాయి మనసులో. ఎందుకంటే మన మనసు చేసే పని ఏంటి? ఇందాక సుబ్రహ్మణ్యం గారి మనసు గురించి కూడా అలాగే చెప్పారన్నమాట. మన మనస్సు ఏం చేస్తూ ఉంటుందంటే ఆలోచిస్తుంది. దాని లక్షణం అది మనసును ఆలోచించకుండా అటు గొప్పని బంధిద్దామని ప్రయత్నం చేసినా వృధా, అదేం చేయలేము. అది మనవరం కాదు, సాక్షాత్ కృష్ణ పరమాత్మే చెప్పాడు. సాక్షాత్ పరమాత్మ స్వయంగా చెప్పాడు, నీ మనసును నువ్వు కంట్రోల్ చేసుకోవడం సాధ్యం కాదు ఆయన. ఎందుకు నువ్వు చేసే పని? ఎందుకంటే మన మనస్సును కంట్రోల్లో పెట్టుకోవాలని ప్రయత్నం మా మనస్సులోనే మనం చేస్తాం. ఎలా కంట్రోల్ అవుతుంది? ఏ మనస్సును అయితే మనం కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ మనస్సుతోనే ఆ ప్రయత్నం మనం చేస్తాం. ఇంకోటే తెలియదు మనం ఎక్కడ సాధ్యం అవుతుంది, ఏం లాభం లేదు. మరి మనస్సు అభివృద్ధి పోతుంది. అసలు భగవంతుని ధ్యానం చేస్తున్నాం కూర్చున్నప్పుడు అన్ని ఆలోచనలు వస్తాయి, ఎక్కడ లేదు, కొత్త నిరవక లేదు, ఎలా ఇవన్నీ ప్రశ్నలు మనకి వస్తూనే ఉంటాయి. ఇన్ని ప్రశ్నలు వస్తాయి సాధనలో, ఇన్ని ప్రశ్నలకి కూడా ఒక సమాధానం ఇచ్చారు మాస్టర్ గారు. చెప్పండి ఏంటంటే, నువ్వు ఇవన్నీ సాధనలో వస్తాయి కానీ వీటన్నిటికీ కూడా సమాధానం మనకి భగవంతుడు ఎలా ఇస్తాడు మనకి సమాధానం? ఆయన ఎక్కడ ఉన్నాడు ముందు? అసలు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు మనకు సమాధానం ఇవ్వడానికి? ఆయన అడ్రస్ ఏమిటి మనకి? ఆయన కనబడాలి కదా. ఆయన మనం నిజంగా భగవంతుడు మనకి కనబడితే మనం చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది మన దగ్గర ప్రశ్నల వర్షాలు చూపిస్తాను. ఆయనకి ప్రశ్నలు వేస్తాను అనుకుంటాను. సాయినాథుడు ప్రశరీరంగా మన ఎదురుగుండా ముందుకున్నా అనుకోండి, మనం ఏం చేస్తాం? మిగతా వాళ్ళని పక్కన ఎక్కడైనా సరే మనం ముందుకు వెళ్తాం. మనం ఎంత కాలంలో అనుకున్నా ఆయన సాయినాథుడి పాదాలు మనం పట్టుకోవాలి చెప్పినాను. మనం ఏం చేస్తాం? మిగిలినటువంటి సాధకులను పక్కకి వచ్చేనా సరే మనం ముందుకు వెళ్ళి ఆ పాదాన్ని మనం గట్టిగా పట్టుకుని ఆయన్ని చదవనీయకుండా ఇంకెవరికి ఛాన్స్ లేకుండా పట్టుకోగలమా? అందులో సామర్థ్యం పడుతుంది. ఎందుకంటే ఆయన పాదాలు మనం గట్టిగా పట్టుకోవాలి. కానీ ఆయన పాదాలు మనకి దొరకాలంటే ఎలా దొరుకుతాయి? ఆయన భౌతికమైనటువంటి పాదాలు మనం పట్టుకుంటాం అంత మాత్రం చేస్తాం అని. భౌతికంగా వచ్చేటప్పుడు పాదాలను నమస్కారం చేసుకోవాలి. కానీ దానికి ముందు కొన్ని స్టెప్స్ ఉన్నాయి. అదే మరి భాగవతం చెప్పేటువంటిది. అది ఉంటే కానీ భగవంతు పాదాలు మనకు లభించారు. ఏమిటది? నీ పాద కమల సేవై నీ పాదార్చకులతోడి నీయము నితాంత అపార భూతదయం తాపస మందారణకు దయచేయకదే అని ప్రార్థించారు. భగవంతుడి యొక్క పాదములు మనకి గ్రహించారంటే దానికి ముందు ఇంకోటి మన సాధన. నీ పాదార్చకులతోడి నీయము, భగవంతుడి యొక్క పాదార్చకులు మన ఒకరే కాదు, చాలా మంది ఉన్నారు. మనలాగా మనకంటే ఎక్కువ సాధన చేసినటువంటి వాళ్ళు, ఎక్కువ భక్తులైనటువంటి వాళ్ళు परम भागवत समय से बड़े समय संचार अपने विचार की भगवंत जी के पालन अत्यंत वाड़े एवरना उठा अरे एंटी अंदर देव नमस्कार चुनारा దేవుడు అందరూ నమస్కారం చేయగలిగింది కొంతమంది చేస్తారు కొంతమంది చేయరు కొంతమంది దేవుడు ఉన్నాడా ఒప్పుకోరు వాళ్ళందరూ భగవంతుని పాదాలు ఎలా అవుతారు అని మనకు అనుమానం వస్తుంది. మనకు ఎట్లా ఉంటుందంటే మన కొత్తగా స్థానాలు చేయప్పటికీ మనం ఎంత సాధన చేస్తున్నాం, మీరు ఎప్పుడు ఎంత సాధన చేస్తారు, వాళ్ళకంటే మనం కొంచెం ఎక్కువ సాధన చేస్తున్నాం లేదా మన సీనియర్ సహస్రము వాళ్ళ జూనియర్ సహస్రం ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి. మన గురువు గారు నాకు తీసా నేను తీసా అనుకుంటాను సీనియర్ సాధకుండా మరి నాన్న తీసా అనుకుంటే పగిలిపోతుంది చేస్తాను తీసా గాంధీలో పైకి కూడా ఎప్పుడు పగిలిపోతుంది తెలియదు. ఎందుకంటే తీసాను చూసాను ఉన్నాం ఆయన సాధనను ఏదో సీనియర్ సాధనప్పుడు జూనియర్ సాధకుడు ఇక్కడ నన్ను అనుకుంటూ ఉంటాం. మరి భగవంతుడు ఉన్నారా ఒప్పుకున్నటువంటి వాళ్ళు భగవంతుడు పాదాలకే ఎట్లా అవుతాడు మనం వాళ్ళతో మైత్రి చేయడం ఎట్లా మనకు అది కూడా అనుమానం వస్తుంది. భగవంతుడు నాన్న లేనంటాడు భగవంతుడు లేనటువంటి వాడితో మనం మైత్రి ఎట్లా చేయగలం, వాళ్ళు భగవంతుని మనం చూడగలమా లేదా. దేవి ఒకసారి మన గురువు గారు కథ చెప్పారు, ఒక భక్తుడు ఉన్నట్టు అతడు చాలా భక్తి భగవంతుని చాలా భక్తి ఉంది, అతను మంచి అలవాట్లు ఉన్నాయి. ఒక అలవాటు ఏంటంటే రోజు తాను భోజనం చేసే ముందు కనీసం ఒకరికైనా భోజనం పెట్టి అలవాటు భోజనం చేసిన తర్వాత భగవత్ స్వరూపంలో భావించి భోజనం పెట్టి తాను భోజనం చేసేవాడు. చాలా మంచి అలవాటు అది. ఈ రోజులో మనం కథే దాంట్లో దాని గురించి పడిస్తాం. అలా చేసేవాడు సరే అన్నది ఎవరైనా సరే ఆ ఎవరో ఒకరిని పిలిచి రోజు ఆ రూపంలో తను ఇష్టదైవమైనటువంటి భగవంతుడు వచ్చాడని భావించి తాను గడికి పని చేసి భోజనం పెట్టి అప్పుడు తను భోజనం చేసేవాడు. పూర్వం చక్కగా మన ఈ ఆచారం ఉండేది, ఇప్పుడు ఆచారాన్ని పోయాయనుకోండి. సరే చూద్దాం. సరే ఒక రోజు ఎవరు రాలేదు, ఎవరు తప్పలేదు, అపరాణం అయిపోయింది, ఎవరు రాలేదు, ఎవరు దొరకలేదు. ఎలాగా నా దశభంగం ఎలా చేయమనుకున్నాడు, ఆకలి వేస్తుంది లోపల, కానీ ఎవరికి ఇంకో పెట్టకుండా తినేటువంటి దశభంగం అవుతుంది తనకి. తనకు పాపం చాలా ప్రయత్నం చేస్తారో తిరిగాడు. చివరికి ఎక్కడో ఒక చోట ఒకతను పెడుకున్నటువంటి వాడు చూస్తే ఎలా ఉన్నాడు, బట్టలన్నీ మార్చిపోయి ఉన్నాయి, బాగా ఘటన తెలియ ఉంది, బట్టని మర్చిపోయి ఉన్నాయి, దుమ్ము కొట్టుకున్నాడు వాడంతా చూడడానికి వికారంగా ఉన్నాడు. సరే ఎవడో ఒకడు మనకి బట్టంగా మనం తినకూడదు మనం వ్రతం కదా, సరే వెళ్ళి నాయన నాయన నువ్వు నాతో వచ్చి మా ఇంటికి వచ్చి భోజనం చేసాడు అంటే ఆ వ్యక్తి ఎలాగా చూశాడు, పెద్ద అయిష్టంగా చూశాడు. ఇది బతిమాడాడు నాయన నాయన వచ్చి నా వ్రతకం అవుతుంది కదా వచ్చి భోజనం సరే నువ్వు అంతగా అందుతున్నావు కాబట్టి వస్తాను అన్నాడు. వచ్చాడు. వచ్చిన తర్వాత నాయన కాళ్ళు కడుక్కో మరి దుమ్ము పెట్టుకుని ఉన్నాయి, కాళ్ళు చేతులు కడుక్కో పోయినా కూర్చున్నాడు. స్నానం చేయకపోతే మాన కనీసం చేశాడని తెలియదు కదా, చేయకపోతే మాన కనీసం కాళ్ళు చేతులు కడుక్కోం, నాకు ఆ నియమాలు లేవన్నట్టు వచ్చినాడు. పాపం ఇది ఒక్కటి ఇబ్బంది పడ్డాడు. ఇది నియమ నిష్కార నియమం నియమ నిష్కారం అనవాడు, నియమేశ్వరుడు మంచి డిసిప్లిన్ డిసిప్లిన్ అలవాడైనా కానీ ఏం బాబు ఏం లేదు, నాకు అలా నియమాలు ఏం లేవు, నువ్వు పెడితే తింటానని వెళ్ళిపోతాను బాబు కూర్చోమన్నా ఏదో ఒకటి ఎలా సరిపెట్టుకుని నాకు కూర్చోమన్నాడు. కూర్చున్నాడు అన్న వడ్డించాడు. అతను వెంటనే భోజనం చేయబోతున్నాడు చేపెట్టబోతున్నాడు ఆడన్నాడు. ఏ మళ్ళీ ఏమైనా ఏం లేదు, భోజనం చేసాము ఒకసారి భగవన్నామం చేసుకోవడం మంచి నేను చేసుకున్నాను. అసలు నేను భగవంతుడు నమ్మా భగవంతుడికి వంతులేం లేదు. అదేటయ్యా భగవంతుడు లేదంటే ఎట్లాగా భగవంతుడికి నామం చేసుకోవాలి భోజనం చేసేప్పుడు, నా దాంట్లో అవసరం భోజనం తినమంటా తింటాలి అదే వెళ్ళిపోతాను అన్నాడు. కాబట్టి आपने सारा बाधे सुनिए कौन కార్యం కోసం మానే స్నానం చేయకపోతే కనీసం భగవంతు నామం కూడా చేస్తా అంటే భగవంతుడు లేదంటే వెళ్ళడం పడేగా అసలు భగవంతుడు లేదంటే అసలు నామం పెట్టడం తప్ప అనిపించింది నువ్వు ఏ చేయడం వాళ్ళకి పెట్టడం బాగుంటుంది వాళ్ళు లేచి వాళ్ళు గుణం వేసుకొని నువ్వు రమ్మంటే వచ్చే నాకేం పోయి వెళ్ళిపోయాడు మరి అప్పుడు తప్పలేదు ఆ రోజు లేకపోతే నేను చేసుకోలేడు భోజనం చేయలేడు అలా సాయంకాలం అయిపోయింది రాత్రి దాకా ఎవరు రాలేదు అప్పుడు చాలా బాధపడ్డాడు చివరికి చోట వచ్చింది నిద్ర పట్టింది తన ఎక్స్పీరియన్స్ నిర్ణయించాడు స్వప్నంలో ఏం స్వామి రాజేశాను ఈ రోజు అన్నాడు స్వామి ఏం రా ఏమైంది అన్నాడు స్వామి ఏమైంది అది నా బ్రతమంగా రాజేస్తాము ఇంకోటి గట్టిగా నేను తినేటువంటి నాకు నీకు తెలుసు కదా నువ్వు పంపించాల్సిన ఆడవాడు పంపించావు ఏం ఏమైంది రా వాడు చేసింది తప్పే కూడా అన్నాడు తప్పే కూడా వాడు కనీసం స్నానం చేయలేదు కాలు మీద కలుసుకోలేదు ఎవడో దుమ్మగొట్టుకున్నాడు కనీసం అంతా ఒప్పుకున్నాను చివరికి నేను నామను నేను స్మరిస్తానంటే కూడా వాడు నువ్వేమో పొమ్మన్నాడు అందుకని వాడిని ఎలా పెట్టమంటా భోజనం అన్నాడు ఓహో అదే ఆయన ఒరే వాడి వయసు ఎంత ఉంటుందో కావా అన్నాడు అసలు అడిగాడు మొన్న అవి అంటాడు బావు ఈ 40 నుంచి వాడు నువ్వే అనుకుంటా అన్నబెట్టి పోలిస్తున్నావా ఏం స్వామి మరి 40 వాడు బతికున్నాడంటే రోజు ఆహారం తింటున్నాడా తినకుండా బతుకున్నాడా అని తింటున్నాడు ఈ 40 నుంచి ఎవరు పెట్టారు వాడిని స్వామి నువ్వే పెట్టారు మరి ఈ 40 నుంచి వాడిని దృష్టించి వాడికి నేను అన్న పెట్టాలి నాకు అభ్యంతరం లేదు కానీ నీకు అభ్యంతరం వచ్చిందా అంటే వాళ్ళ నేను లేనా నేను అందులో కావాలని నమ్ముతున్నావా లేదా నమ్ముతున్నాను సర్వంతు లేని అపచారం మరి అలాంటి వాళ్ళలో నేను ఉన్నాను లేదా మరి వాళ్ళు అనుకున్నందుకు నేనైనప్పుడు నీకే ఒక మధ్యలో ఎంత అహంకారం లేకంటే అన్న నేను పెడుతున్నాను నువ్వు భావించావు కాబట్టి వాళ్ళకి పెట్టన్నావు రోజు ఎవరో ఒకటి తీసుకొని నేను అన్నం పెడుతున్నాను నేను సత్కారం చేస్తున్నాను నేను చేస్తున్నాను భావన నీకుంది అందులో ఇవాళ అహంకారంతో వాళ్ళకి నువ్వు అన్నం పెట్టమన్నావు చూసావా నువ్వు చాలా భక్తుడి అనుకున్నావు నీకు ఎంత అహంకారం ఉంది నీకు అర్థమైందా అప్పుడు అర్థమైంది అరే దాని లేదు పొరపాటు మనం అనుకుంటా ఉన్నాం ఏమిటంటే రోజు అనుకుంటాము అందరూ భగవంతుడు చూడాలి అందరినీ భగవంతులతో చూడాలి కానీ ఆచరణకు వచ్చేప్పటికి ఎంత కష్టం అండి ఇందాక మా శుభ్రంగా చేశారు ఆయన ఏం చెప్పనట్టుగా ఉంటాడని ఆయన చేశాను ఇందాక ఆయన చేశారు బాగా అన్నాడు ఆచరణ ఎంత కష్టమైన పని అంటే నాకు ఎలా ఉందంటే అందరినీ అందరూ సాయినాథ్ ఉన్నాడు అని మనం అనుకుంటాం కానీ ఆచరణకు వచ్చినప్పుడే మనకు తెలుస్తుంది నిజంగా మనం అనుకోవడం భావన మృగిని అనుకోవడమా లేక నిజంగా మనం అదే సంపూర్ణమైన విశ్వాసం మనకు ఉందా లేదా అనేటువంటిది ఎందుకని నీ పారాక్షకులతో నెయ్యం అనేటువంటిది పారాక్షకుడు కార్యక్రమం కూడా ఎవరు కాదు ఎందుకంటే భగవదంశం లేనటువంటిది ఒక పరమాణువు కూడా లేదు సృష్టిలో ప్రతి అణువు ప్రతి పరమాణువు సమస్తమందు భగవంతుడు నింది ఉన్న భగవంతు లేనటువంటి ఎక్కడ చూపించేట సూత్రం ఎక్కడ నాగా భగవంతుడు అని అడిగాడు ఒక చాలా పెద్ద బలం కలవాడు అంటే నాయన ఎక్కడ ఉన్నా కాబట్టి ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడైనటువంటి సందేహం ఎందుకలే అందులేడన్ను సందేహంబోగలదు శక్తి సర్వోపందు మరి భగవంతుడు అందులో కావాలన్నా మరి కాబట్టి ఎందెందు గత విదూచిన అందందే చెప్పాడు నువ్వు వెతికి చూసావా నువ్వు వెతికి చూడాలి వెతకాలి నువ్వు వెతకకుండా ఉరికినే ఎందుకు కమ్మగలిగి స్తంభం అది చేస్తున్నావు కానీ నువ్వు లోపల వెతికి చూడు అప్పుడు నేను చెప్పారు ఇంకా లేనటువంటి చోటే చేస్తారు మీ మామూలు దృష్టి లేకపోతే చూపించగలవా భగవంతుడు లేనటువంటిది గాడ వ్యాక్యూమ్ అని ఎక్కడైనా అంటుందా కొంత సైంటిఫిక్గా మాట్లాడుతూ ఉంటారు సైన్స్ రేపు అంతా గాడ వ్యాక్యూమ్ అంటే భగవంతుడు లేనటువంటి చోటు ఎక్కడ భగవంతుడు లేని చోటు చూపించుందా అదే ప్రజ్ఞానం ఎందుకు భగవంతుడు ఎట్లా ఉంటాడు ఎందుకు ఉంటాడు ఎందుకుంటే దృష్టాంతం ఆయన ఎందుకు కాబట్టి అంతేనో ఆయనే ఉంటాడు, అది కారణం. ఇవన్నీ చెప్పని చెప్పాడు ఆయన, 5 సంవత్సరాలు చెప్పాడు, మళ్ళీ చెప్పాడు, మళ్ళీ ఫైనల్ అది వచ్చి చెప్పాడు. మళ్ళీ మనకి అన్యమార్థం కాబట్టి సాయి మాస్టర్ మళ్ళీ భగవాన్ మాస్టర్ ఆరోపణ చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాడు. ఎందుకు ఎన్నిసార్లు చెప్పాలంటే మనకు అనుసారాలు చెప్పారు, మళ్ళీ మనకు అర్థం కాదు కదా, మళ్ళీ వస్తారు. ఆయన విసుగు లేదు, భగవంతుడు విసుగు లేదండి. భగవంతుడు ఎన్నిసార్లు ఎందుకు అవతారం దిగి రావాలి, ఎన్నిసార్లు నిమాలు మళ్ళీ 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 దిగి వస్తూ ఉంటాడు. ఆయనప్పుడు కూడా ఆయనే ఓడిపోతూ ఉంటాడు, మనతో ఓడిపోతూ ఉంటాడు భగవంతుడు. ఆయనప్పటికీ దిగి వస్తూ ఉంటాడు, విసుగు లేదానికి ఆయన ఇష్టం. అలా మనతో ఓడిపోవడం కూడా ఆయన లేదే. ఓడిపోవడం అంటే ఏమిటి, మన పూర్తిగా ఒప్పించడం అనేటువంటిది ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మనకు కానీ నేను అంతలో ఉన్నానుగా అని మనకి నిరూపణ చేస్తూనే ఉంటాడు ఆయన. మళ్ళీ ఉన్నాడుగా ఒప్పుకుండా మళ్ళీ కొనాలని మళ్ళీ పట్టుకుంటా, ఇది కూడా ఆయన విచిత్రం, ఆయన లేదని భాగం అది అంతే. అందుకని భగవంతుడి యొక్క పాదాలు మనకు సూటిగా అందవు, పాదాలు చేపడతాడు నెయ్యము అది కావాలి. మనకు పారాంతకులతో నెయ్యం అంటే ఎక్కడ మనకు ఎక్కడ అనిపిస్తుందంటే పారాంతకులతో నెయ్యం అనేటువంటి దాంట్లో ఇంకొంచెం మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మన సాయినాథంతో పారాయణ చేస్తున్నాం, గురుదేవుతో పారాయణ చేస్తున్నాం, సాయినాథుడే సర్వస్వం మనం దృఢంగా విశ్వసించాం. మంచిది, మనకి విశ్వాసం ఉందా లేదా? ఉంది. అలాగే చాలా సంవత్సరాల నుంచి మనం పారాయణ చేస్తున్నాం, చాలా నిష్పతో అందులో చెప్పబడేటువంటి విధానంలో మనం పారాయణ చేస్తున్నాం. మంచిది. అయితే సాయినాథుని ఆరాధించేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారు, సాయినాథుని భగవంతుడిగా నమ్మి సాయినాథుని ఆరాధించేటువంటి భక్తులు మాత్రమే కాకుండా ఇంకా అనేకమైనటువంటి రూపాల్లో వేరే వేరే రూపాల్లో ఆరాధించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళతో మనకి ఎట్లా, మనం ఒక రూపంలో ఆరాధన చేస్తున్నాం, ఈ రూపంలో భగవంతుడు సర్వాత్మకుడు అనేటువంటి విశ్వాసంతో ఆరాధన చేస్తున్నాం, వేరొక రూపంలో ఆరాధన చేసేటువంటి వాడు ఉన్నారు. వాళ్ళతో మనకు ఉండవలసినటువంటి సంబంధం అయినటువంటి అక్కడ మనకి తెలుస్తుంది, మన నిజంగా మనం ఆరాధన చేస్తున్నటువంటిది సంపూర్ణమైన విశ్వాసంతో చేస్తున్నామో పూర్తిగా మనకి అవగతం అయితే కాదే కాదు. ఎందువలన అంటే మనకి మనం ప్రయత్నం ఎలా ఉంది, మనము ఈ సమ్మేళనం ఎందుకు పెట్టుకున్నాం అందాక మనం చాలాసార్లు ఉన్నారు. ఈ సమ్మేళనం ఎందుకు పెట్టుకున్నాం అంటే సాయినాథుని గురించి అంటే సాయి మాస్టర్ గురించి మనం 10 మంది ప్రచారం చేయడం కోసం మనం చాలా స్వచ్ఛంగా నిర్వహిస్తూ ఉంటాం, చాలా మందికి మనం పారాయణ చేసుకుంటాం, వినిపిస్తూ ఉంటాం, ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఎందుకు చేస్తున్నాం ఇదంతా అంటే సాయినాథం తత్వాన్ని సాయినాథం గురించి ప్రచారం చేయడం కోసం, గ్రంథాల రూపంలో కానీ ప్రవచనాల రూపంలో కానీ అక్కడ అనేకమైనటువంటి మనం చేస్తూనే ఉన్నాం కదా, చాలా మంది మనం చేస్తుంటాం, యథాశక్తి మనం చేస్తాం. అయితే మనం ప్రచారం చేయడం వలన సాయినాథుడు అంత విఖ్యాతమైనటువంటిది అని ఒక ప్రశ్న మనకి వేసుకోవాలి. మన కనుక ప్రచారం చేయకపోతే ఆయన సంగతి అందరికీ తెలుసా తెలియదా? నిజంగా మన ప్రచారం వల్ల మాత్రమే ఆయన యొక్క మహిమను అందరికీ తెలిసి ఆయన దేవుడు అందరూ నమ్ముతారు అని మనం అనుకున్నట్లయితే అది చాలా అవివేకం అని నా ఉద్దేశం. ఎందుకంటే మనం ప్రచారం చేయకపోతే భగవంతుడి గురించి మేనేటువంటి వాళ్ళకి భగవంతుడు అంటే ఎవరు తెలియదు అనుకోవడం అనేటువంటిది అది చాలా అవివేకం, తెలియకపోతున్నాం. మరి మనం ప్రచారం ఎందుకు చేయాలి? మనం ప్రచారం చేయడం ఎందుకంటే మనకు మళ్ళీ మళ్ళీ కంటిన్యూ అవుతుంది, అంటే మనం అందరితో కలిసి మళ్ళీ మనం భావన చేసుకోవడం కోసం తప్ప భగవత్ తత్వాన్ని మనం ప్రచారం చేయకపోతే ఆయన ఎక్కువైపోయింది అని కాదు. ఆయన విశ్వాత్మకుడు అని ఒక పక్కన అనుకుంటూ, ఆయన సర్వాంతి అని ఆయన విశ్వాత్మకుడు అని ఒక పక్కన మనం పారాయణ చేస్తున్నాం అనుకుంటున్నాం. అనేకమైనటువంటి ఉదాహరణతో మన గ్రంథంలో పారాయణ చేస్తుంటాం. మళ్ళీ మనం అనుకుంటామంటే మనం ప్రచారం చేయకపోతే ఆయన అందరికీ తెలియలేము అని మళ్ళీ అనుకుంటుంటాం. ఈ రెండింటికి ఎలా సరిపోతుంది? ఇది మనకు అనుభవం అవుతూ ఉంటుంది చాలా కష్టం. ఎలాగా మనం ప్రతి ఒక్కరిగా అనిపిస్తుంది, నా మటు నాకు ఒక సాధకుడిగా చాలా బాగా అందించింది అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ నాకు క్లారిఫికేషన్ వస్తూనే ఉంటుంది. ఉదాహరణకి నేను అనేక పర్యాయాలు చాలా దేశాలు తెలుస్తూ ఉంటాను. ఒకసారి సమాధానం జరిగింది. ఒక అనుభవం ఏంటంటే, అలా ఉన్న సందర్భంలో ఒకసారి ఎక్కడ స్విట్జర్లాండ్ దేశంలో కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళకి మొట్టమొదటిసారి పరిచయం వచ్చినప్పుడు వీళ్ళు కొత్తగా వచ్చారు కాబట్టి దీనికి భగవతత్వం కదా మనం గురువు గారు చెప్పినటువంటి మన గురువు గారు ఇవన్నీ కూడా మనం వాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళకి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, తెలియజేయాలి, ఇవన్నీ ముందు మనం అనుకోవడం అనుకుంటాం. అలా అనుకుని వచ్చి వాళ్ళతో కొంచెం మాట్లాడిన తర్వాత ఆ వచ్చినటువంటి వారిలో ఒక ఆమె ఒక మహాసాధకురాలు సిద్ధిలండి. ఆమె ఒక విషయం చేశారు అంటే, నాకు చాలా కాలం నుంచి నేను సాధన చేస్తున్నాను, నాకు ధ్యానంలో గురువుగా కలిగిస్తూ ఈ రకంగా చేసుకోవాలని చెప్పి నాకు చెప్పడం జరుగుతుంది. ఆ ప్రకారం నేను నడుచుకుంటూ ఆ జీవితంలో అనేకమైనటువంటి చక్కటి అనుభవాలు పొందుతున్నాను అని చెప్పి అది చెప్పారు. సరే, ఈ అయినప్పటికీ మనం మన గురువు గారు చెప్పిన విషయాలు చెప్పాలి, మన గురువు గారు మన వల్ల చెప్పాలి, మనం చేయాలి అని అనుకోవాలి. ఎందుకంటే మనకి మనం ఈ మన గురువు యొక్క తత్వాన్ని మనం దీన్ని మనం ప్రచారం చేయాలి, తెలియజేయాలి అనేటువంటిది మనకు ఉంటుంది. ఎలా ఉంటుందో దానికి ఉదాహరణ అనమాట. కొంచెం తర్వాత నేను మా గురువు గారి ఫోటో చూపించే ఇది మా గురువు గారు ఆవిడ చెప్పింది ఇన్ని సంవత్సరాల నుంచి నాకు నటిస్తుంది ఆయన ఏం చెప్పింది. అప్పుడు ఒకసారి చెప్పిన ఒక మొట్టిగా మెండేట్ అయింది అనమాట. కోరికి ఇచ్చా నాకు నువ్వు చెప్పక్కర్లేదా, నువ్వు చెప్పడానికి ముందే అదే తత్వం అందరూ కూడా తెలుస్తుంది. అంటే ఒక్కోసారి మనకు అత్యుత్సాహం పాలకంగా పైకి వస్తూ ఉంటుంది. మనం చాలా మందికి ప్రచారం చేసేయాలన్నది చేయాలని వెంటనే మళ్ళీ గురువు ఏదో ఒక రూపంలో మనం నిరూపిస్తారు. మరి నువ్వు చేయక్కర్లేదా ఆయన అంత ముందు వాళ్ళకి అపనవాళ్ళు సాధకులు అందరూ సాధకులు కార్యక్రమం వాళ్ళు వాడరు. సాధకులు అనేటువంటి వాడు కేవలం ఒకచోటే ఉంటారు, అన్ని దేశాల్లో ఉంటారు, అన్ని జాతరలో ఉంటారు, అందరూ ఉంటారు సాధకులు కార్యక్రమం. అందుకనే నీ పాదార్చకుడు భగవంతు యొక్క పాదార్చకుడు కార్యక్రమం వాళ్ళు ఎవరో ఉండరు. అసలు ఏ రూపంలో సరే వీటన్నిటికి సమాధానం చెప్పాడు ఆయన ముందే, ఏ యథామాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం. ఎవరు నన్ను ఏ రూపంలో ఏ విధంగా ఆరాధించినా వారికి ఆ విధంగా ఆ రూపమని మనం అనుగ్రహిస్తాను అని స్వామి చెప్పాడు స్పష్టంగా. అందుకని అందరం మన అనుకున్న రూపంలో ఆరాధన చేసిన వాళ్ళు మాత్రమే సమాధానం భక్తులు అనుకోకూడదు. మనం ఉన్నామనుకోండి, సాయనాథుని ఆ రూపంలో ఉన్నటువంటి సాయనాథుని మాత్రమే ఆరాధించేటువంటి వాళ్ళు మాత్రమే భక్తులు విధాలు కాదనుకుంటే అంత వివేకం. అప్పుడు మనం అనుకుంటే మన సాయనాథుని యొక్క అంతర్యామిత్వాన్ని విశ్వాత్మకత్వాన్ని మనమే నమ్మట్లేక అన్నమాట. ఆయన విశ్వాత్మకుడు అని విశ్వాసం మనకుంటే అన్ని రూపాలు ఆయననే అనేటువంటి నిరూపించారు. మనం నిరంతరం మనం పారాయణ చేసినప్పుడు గ్రంథంలో ఉన్నటువంటి నిరూపణ అంతా కూడా ఏమిటి, ప్రతి రూపంలోనూ నేనే ఉన్నాను, నేనే ఉన్నాను నిరూపణ కదా మనం మన సాయనాథుడు మనం పారాయణ చేసాం అనుకోండి. దాంతో అడగకుండా మనకి చూపించిన నిరూపించినటువంటి ఏమంటే, నువ్వు ఏ రూపంలో సరే ఆ రూపంలో ఆ రూపం నా రూపం నా రూపం అంటే అర్థం ఏమిటి, నేనంటే అర్థం ఏమిటి అక్కడ అంతర్యామి అనేటువంటి అర్థం. మనం ఎక్కడ పొరపడిపోతామంటే నేనే భగవంతుణ్ణి అని ఏ రూపంలో వచ్చినా భగవంతుడు చెప్తారు. నేనే భగవంతుని అనే మాటకి మనం అర్థం ఎలా చేసుకుంటామంటే, మన కనబడుతున్నటువంటి ఆ లోకం మాత్రమే అని అనుకుని భగవంతుడు ఇంకే లోకంలో కనబడబోదు అని మనం అనుకుంటాం. అలాగే అడగలుగుతుంది భగవంతుడు మనలో శాసించడానికి. మనం ఏం ప్రయత్నం చేస్తామంటే భగవంతుని కానీ గురువుని కానీ మనం అనుకున్నటువంటి విధంగా మనం చేయాలి అని తెలియకుండా మనం శాసించే ప్రయత్నం చేస్తాం. మన మాస్టర్ గారు సజెస్టింగ్ బెటర్ థింగ్స్ టు గాడ్ అని భగవంతుని మనం ఎలా చూసామో మనం ఆయనకి తెలియజేస్తాం అని ఆయన తెలియనట్టుగా గురువు గారు కానీ భగవంతుడు కానీ కూడా ఆయన ఎలా రక్షించాలో టైంకి తెలియజేయము, ఆయనకి ఆ టైంకి తెలియజేయమని చెప్పి మనమే నన్ను ఈ విధంగా రక్షించు స్వామి, నన్ను ఈ విధంగా కాపాడు, ఓ ఏ విధంగా కాపాడాలో ఆయన తెలియదా, మనం ఎప్పుడు కాపాడాలో ఎలా కాపాడాలో ఆ మాత్రం మనం చెప్తే కానీ తెలియనటువంటి వాడు మనల్ని కాపాడతాడు భగవంతుడు. మనల్ని కాపాడలేదు కదా, మనం చెప్పక్కర్లే ఆయనకి, ఆయన ఎప్పుడు కాపాడాలి ఆయన కాపాడతాడు అని తెలుసు. ఆ విశ్వాసం భగవంతుడి మీద విశ్వాసం అంటే అర్థం ఏంటంటే దేవుడు ఉన్నాడని నమ్మడం కాదు, దేవుడు ఉన్నాడని మనం నమ్మిన నమ్మకపోయినా ఆయనకేం తక్కువ లేదు. ఉన్నాడు నమ్మిన వాడిని లేడానికి వాడిని అందరినీ భగవంతుడు ఒకేలా కాపాడతారు కానీ ఆయనకేం ఎక్కువ తక్కువ ఉండవు భగవంతుడికి. భగవంతుడికి ఏమన్నా భగవంతుడు ఉన్నాడు అని మా అన్న ఓటయ్యారు ఆయనకి ఏమన్నా భగవంతుడు ఉన్నాడు నమ్మేవాళ్ళు వీళ్ళు నమ్మనటువంటి వాడు వీళ్ళు ఎంతమంది ఓట్లు వచ్చే భగవంతుడు అట్లా ఉండదు. భగవంతుడికి అందరూ సమానమే భగవంతుడు, ఆయన ఉన్నాడనేటువంటి వాడిని లేడనేటువంటి వాడిని అందరినీ కూడా ఆయన తిట్టేటువంటి వాడిని కూడా భగవంతుని దూషించేవాడు ఉన్నారు వాళ్ళని కూడా భగవంతుడు కాపాడతారు. ఆయనకేమి పక్షపాతం ఉండదు భగవంతుడు దూషించారు. నువ్వు ఎంత దూషించినా పర్వాలేదు, చాలా తీవ్రంగా దూషించగలిగినటువంటి వాడు చాలా పెద్దవాళ్ళు ఉండేవాడు, ఆయన తక్కువ వాడు కాదు. హిరణ్యాక్షుడు హిరణ్యకృష్ణుడు వీళ్ళందరూ భగవంతుని బాగా దూషించారు తెచ్చారు, ఆయన యుద్ధాలు సిద్ధపడ్డారు. వాళ్ళు నాకంటే చాలా బలవంతుడు. అందువల్ల భగవంతుని ఏమైనా దూషించాడంటే వాడిని కూడా మనమేం తప్పుపట్టక్కర్లే, ఆయన ఎందుకంటే దూషించే వాళ్ళలో కూడా ఉంది ఆయనే కదా. అందుకని మనం సంగతి పట్టలేదు, మనమేం చేయాలి, మన సాధన కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే మన సాధన మనం చేయవచ్చు, సాధన ఎందుకంటే ఇంకో ఉద్దరించడం కోసం కాదు, మనల్ని మనం ఉద్దరించుకోవడం కోసం. మనం ఎప్పుడు కూడా సాధన అనేటువంటిది, అందుకనే సాధన అనేటువంటిది ఇందాక చెప్పుకున్నారే సాధన అనేటువంటిది మేకర్ సాధన చెప్పారు. మనము ఆధ్యాత్మిక సాధన అంటే మనం రోజు చేసేటువంటి వాటిలో ఒక డిపార్ట్మెంట్ అనుకుంటాను. మన రోజు అనేకమైన పనులు చేస్తూ ఉంటాం, వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం చేస్తాం, ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం చేస్తారు, ఈ వ్యాపారం ఈ ఉద్యోగం అన్ని చేస్తూ ఉంటాం. అలాగే మనం ఏం చేస్తామంటే ఆధ్యాత్మిక సాధన అంటే 24 గంటలు ఒక అరగంట గంట మహా అయితే 2 గంటలు మనం దానికోసం కేటాయిస్తాం. మరి మిగిలిన సమయం అంతా ఏమిటి? 24 గంటల్లో కూడా మనం నిద్రపోవడానికి కొంత వెళ్ళి చేసేయండి. మిగిలినటువంటి సమయంలో ఒక 2 గంటలు నేను రోజు 2 గంటలు సాధన చేస్తాను అంట. అంటే ఆ 2 గంటలు తప్ప మిగతా సమయం అంతా ఏముంది? ఈ మిగతా సమయం మాకు ఏదో వ్యక్తిగతమైన విషయాలు ఉంటాయండి, అవన్నీ భగవంతుడికి ఎందుకు అని మనకు అనిపిస్తుంది. గురువుగారిని గురువుగారిని మనం ఏమనిస్తున్నాం, గురువుగారు అనుకోండి, గురువుగారిని మనం ఏమిటంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఏమంటే గురువుగారు అడగాలి, కానీ మిగిలినటువంటి విషయాలని ఆయనకి ఎందుకు మనం మన వ్యాపారం చేస్తున్నాము, మోసం చేస్తున్నాము, అంటే ఉద్యోగంలో పరకేంద్రం తీసుకున్నాము, అందరం తీసుకుంటున్నాము, ఇవన్నీ భగవంతుడికి గురువుగారికి ఎందుకు ఇవన్నీ? మన గురువుగారి దగ్గరికి వెళ్ళి మీరు ఆశీస్సులు కావాలనుకుంటున్నాం, అందుకంటే అడగాలి, అందుకంటే ఇవన్నీ అడగాలంటే ఆయన ఉదయం మనం మానే వస్తుంది. చాలా మనం చాలా జాగ్రత్తగా ఉంటున్నాం గురువు దగ్గర కూడా. మనం మన ఇష్టమైనటువంటి పనులు మన ఇష్టం వచ్చిందిగా చేద్దామని అటువంటి అనుకుంటాము, అందులో గురువు గారి దగ్గరికి వెళ్ళి మీ మీద చేద్దాం అనుకుంటున్నాం, మీ ఆశీస్సులు కావాలి అంటే ఆయన అంటారు, నా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉన్నాయంటారు. వద్దు మనం చేద్దామంటున్న పనులు చేసేస్తూ ఉంటాం మనం, కానీ ఎప్పుడు వస్తుందంటే మనకి ఎప్పుడైనా చిక్కులో పోతాం ఇబ్బందుల్లో, అప్పుడు మనకి గురువు గుర్తొస్తుంది, భగవంతుడు ఎప్పుడు గుర్తొస్తుంది, అది గుర్తొస్తుంది మనకి. मेरा भगवंत पुत्र है। कबीरदास अनेटुवंटि ओक महानुभावुडु आयन अंटाडु दुःखमे सुनेरनु तपु करे सुखमे करे नको। దుఃఖం కలిగినప్పుడు కష్టాలు కలిగినప్పుడే అందరూ భగవాన్ దర్శించారు, సుఖంగా మనం పార్చుకోడు. జో సుఖమే సుమీరన కరై తో దుఃఖమే హోయ్ అంటారు. సుఖంగా ఉన్నప్పుడు భగవంతుడు స్మరించే వాడికి దుఃఖం ఎందుకు వస్తున్నాడు? సుఖంగా ఉన్న భగవంతుడు గుర్తున్నాడు, మాకు మాకు మనమే గుర్తుంటాం. నాకు ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రం అప్పుడు భగవంతుని అయ్యో అయ్యో అన్నప్పుడు కలిగే సాంతాన్ని గుర్తొస్తారు. అప్పుడు ఎవరిని వెళ్దామా ఎదురుదామా, ఎక్కడైనా తొందరగా షార్ట్ కట్ లో మనం బయటపడతాం. మరి అప్పుడు కూడా మనం షార్ట్ కట్ అంతా ఎత్తుకుంటాం, మనం చేసేవి మాత్రం మన ఇష్టం వచ్చేది చేస్తాం. కావాలి ఇబ్బంది వచ్చినప్పుడు దాంట్లో నుంచి షార్ట్ కట్ లో ఎంతగా బయటపడతామని ప్రయత్నం చేస్తాం. సాధన అనేటువంటిది జీవితం మొత్తం సాధన, సాధనలో జీవితం ఒక భాగంలో వస్తుంది కానీ సాధన జీవితంలో ఒక చిన్న భాగం అసలు ఉపయోగం లేదు. అయితే జీవితం అంతా కూడా సాధనమే కాదు. సాధన అనేటువంటిది ఎందుకు చేయాలంటే సాధన చేయడం ద్వారా మన జీవితం అంతా భగవన్మయం కావాలి. అది ఎట్లా అవుతుంది మనకి? అది ఎట్లా అవుతుందండి? అంటే రోజు కాసేపు ఒక మాట మంత్రం జపం చేసుకుంటూ చేయొచ్చు. మాల తిప్పుతూ ఉంటాం. ఎన్ని ఎన్ని మాలలు జపం చేసాం అని ఒక మాల పెద్ద పూట ఎప్పుడు వస్తుంది చూస్తూ ఉంటాం మనం. మాలలు పెద్ద పూట వస్తుంది, నోరెండు కానీ పెద్ద పూట వస్తుంది. మనం మాల తిప్పుతూ ఉంటాం, కడమూసిన ధ్యానం చేస్తా తీవ్రంగా మనం జపం చేస్తుంటాం, మాల తిప్పుతూ ఉంటాం. పెద్ద పూట ఎప్పుడు వచ్చింది? నోట ఎప్పుడు అయిపోయింది అయిపోయింది అది కూడా అన్నాడు కబీరదాస్ గారు. మాలా పేర దిగు భయ తిరాన మనసా పేర్, మాల దిగుతూ ఉంటుంది కానీ తిరాల్సింది నీ మనసు రా మాల కాదన్నాడు కబీరదాస్. నువ్వు మాల ఏదో చెప్పినా నీ మనసు తిరిగితే కదా భగవంతు వైపు. వాళ్ళు మరీ సూర్యుగా చెప్తారు వేమన కానీ కబీరదాస్ కానీ సాయి సాయిబాబా కానీ వాళ్ళు చెప్పేటువంటి ఎక్కువ చెప్పరు, అలా సూర్యుగా ఒక మాల చెప్తారు. దానికి మనం నువ్వు మాల చెప్తే చెప్పచ్చు మాల మంచిది కానీ నీ మనస్సు భగవంతుడే తిరగాలి. ఆ తిరగకుండా మాల ఎన్ని ఇస్తున్నా మాత్రం పెద్ద పూట ఎప్పుడు వస్తుందో గుర్తుంచుకోవడం సరిపోతుంది. నేను జీవితం అంటారు మంత్రం మీద నీకు మనసు ఉంటే కదా, నీకు మంత్ర సిద్ధి ఎందుకు వస్తుంది? అందువల్ల నేను రోజు మంత్ర దీపం చేస్తాను, అక్షరలక్షలు చేస్తాను. మీరు ఏం చేసినా ఒకటే నీలో ఉన్నటువంటి మార్పేది నీవన్నీ చేసినందువల్ల నీ రావాల్సినటువంటి మార్పు ఏమిటి? నీ చుట్టూ ఉన్నటువంటి వారి ఎందుకు ఎలా ప్రవర్తిస్తున్నావు అక్కడ కనబడాలి. నన్ను మార్పంతా కూడా భగవంతుని ఎందు విశ్వాసం అంటే, భగవంతుని విశ్వాసం అంటే కేవలం ఒక ఆలయంలోకి వెళ్ళి అక్కడ ఏదో మన వారి రోజు మనం ఏం చేస్తాం ఆలయమే పెడతాము, ఒక్క ప్రకారం నడిచి కూడా తీసుకెళ్తాం. అది కూడా ఒకసారి మనం ఏం చేస్తామంటే ఆలయంలోకి వెళ్ళాము అక్కడ కుప్పలోకి వెళ్ళి అద్దెపళ్ళు వేరాడతాం మనం. వాళ్ళు చెప్తారు ఈ అద్దెపళ్ళు అయితే దలినం 10 రూపాయలు, ఈ అద్దెపళ్ళు దలిన 5 రూపాయలు, ఈ అద్దెపళ్ళు అయితే దలిన 3 రూపాయలు. మనం ఏం చేస్తాం జాగ్రత్తగాను ఈ 5 రూపాయలు ఒక అరవంతం, ఈ 3 రూపాయలు ఒక అరవంతం తీసుకుని ఈ 3 రూపాయలు అక్కడ ఉంచే అద్దెపళ్ళు ఇచ్చి ఈ 5 రూపాయలు మనం తీసుకెళ్ళి అద్దెపళ్ళు తీసుకుంటాం. జాగ్రత్తగా మనం చేసే సమర్పణ ఏమవుతుంది అంటే భగవంతుడు మనం అనుకున్నటువంటి ఫలితాన్ని మాత్రం మనకి ఇవ్వాలి. మనం భగవంతుడి యొక్క ఆయన ఎందుకు సమర్పణ దేవుడి గురించి చెప్పి మనకు తేడా వస్తుంది. అందువల్ల మనం అనుకున్నటువంటి రూపంలో ఉన్నటువంటి భగవంతుని కూడా మనం కొన్ని ఆరోపణమైన సంపూర్ణమైన విశ్వాసంతో నువ్వు చేస్తున్నావా? మనం పారాయణ చేయడం అనేది లేదు. మన మాస్టర్ గారు దేనికైనా సరే పారాయణ ప్రధానమైనటువంటిది అని ఎందుకు చెప్పారంటే, ఈ పారాయణ చేయడం అనేటువంటిది పారాయణ చేస్తే ఏమొస్తుంది? మనం పారాయణ కూడా ఎలా చేస్తాం? మనం అనుకున్నటువంటి పని బాగా జరగాలంటే ఇదో ఇన్ని పారాయణ చేస్తే ఈ విధంగా జరుగుతుంది. మనకి పారాయణ చేయాలనేటువంటి దాని అందరూ మనకి నిష్ట కుదరడం కోసమే ముందు ఆ రకమైన లింక్ పెట్టారు. ఎందుకంటే లేకపోతే మనం చేయం. మన గురుదేవ క్లాస్ ఆగేమంటూ పారాయణ చేయమన్నారు. మన మొట్టమొదటలో ఊరికే చేయంగా మనం నన్ను చేస్తే ఏమొస్తుంది, అలా ఇది చేస్తే అన్ని బాగుంటాయి నీకు, అయితే అన్ని బాగుంటాయి మనం అనుకున్న పని నెరవేస్తే అయితే పారాయణ చేస్తాం. నువ్వు ఎలా కూడా నువ్వు పారాయణ చేయడం కావాలి, చేస్తే బాగుపడే అవకాశం ఉంటుంది కాబట్టి. అందుకని ముందు నువ్వు పారాయణ చేయడం మొదట్టు, అలాగే మనం అనుకున్నటువంటి ఒకరి అందులో పారాయణ చేయడం మొదటి. కొన్నాళ్ళు కొన్ని సంవత్సరాలు పారాయణ చేసిన తర్వాత అప్పుడు నాకు అర్థమవుతుంది, మనం పారాయణ చేసినా మనం అనుకున్న పనులు, మనం అనుకున్న పనులు కావు, ఆయన అనుకున్న పనులు అవుతాయి. ఆయన మనం ఏ విధంగా ఇవ్వాలనుకుంటాడో ఆ పనులు అవుతాయి, కానీ మనం అనుకున్న పనులు అవుతే ప్రమాదం. ఎప్పుడు మనం అనుకున్న పనులు అయ్యేట్టుగా భగవంతుడు మనల్ని అనుగ్రహించడు. ఆయన మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో దాన్ని ఇస్తాడు. ఇది మనకు క్రమంగా తెలుస్తుంది. అందుకని రవీంద్రనాథ్ ఠాగూర్ అనేటువంటి మహాన్ పాడు ఆయన భగవంతుని ప్రార్థించడానికి దాంట్లో ముఖ్యమైన చెప్పాడు ఏంటంటే, ఓ లార్డ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ వాట్ యూ హ్యావ్ గివెన్ టు మీ. ఓ స్వామి, నాకు నువ్వు అనేకమైనటువంటి ఇచ్చావు, వీటన్నిటికీ కూడా నేను చాలా కృతజ్ఞుడిని. దాంట్లో విశేషమే ఉంది, భగవంతుడు మనం చాలా ఇచ్చేది కాబట్టి మనం ఇచ్చేది కాబట్టి మనం కృతజ్ఞంగా ఉన్నాం. ఆ తర్వాత వాక్యం ఉంది, ఐ ఆమ్ మోర్ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ వాట్ ఆల్ నాట్ గ్రాంటెడ్ టు మీ. నువ్వు నాకు ఏదైతే ఇవ్వలేదో వాడికి మరీ కృతజ్ఞుడి అన్నాడు. ఇది అపాయంత విషయం. నువ్వు నాకు చాలా విషయాలు నాకు చాలా ఇచ్చావు స్వామి, వాడికి నేను కృతజ్ఞుడిని, కానీ నేను అడిగేది చాలా వాటికి నువ్వు ఇవ్వలేదు, వాడికి మరీ కృతజ్ఞుడు అన్నాడు. ఎందుకంటే మనం ఏమడగాలో మనం తెలుసునా, మనం ఏమడుగుతాం మన చెప్పు మనసాము అంటాం. మనం భగవంతుడి సాయం ఉన్నారు వాడు నీకు అబ్బాయి నీకు ఏం కావాలంటే మనం ఏమంటాం, చాలు నాకు చాలా శత్రువులు ఉన్నారు, వాడు నన్ను చూస్తారా చేస్తున్నారు, నాకు ఎప్పుడు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, శత్రువులు నాశనం అవ్వాలి అని అడుగుతాం. మనం ఎవరైతే శత్రువులు భావించి నాశనం అవ్వాలని వాళ్ళు ఆయన భక్తులు అనుకున్నప్పుడు అప్పుడేమవుతుంది, వాళ్ళు అదే అడుగుతారు. మనం ఒక శత్రువు అంటూ వాడికి మన శత్రువు పరస్పరం అది. ఒకసారి మా గురువు గారి దగ్గర వచ్చి ఒక ఆయన ఉన్నాడు, మాట్లాడండి నాకు స్నేహితులు ఉంటేనే ఎక్కువ ఇష్టమండి, చుట్టాలంటే చాలా నమ్మనండి, చుట్టాలని నమ్మను ఎందుకు నా అబ్బాయి అన్నారు. చుట్టాలంటే దగ్గర ధరండి అని నమ్మకూడదు, అంటే నేను స్నేహితులు నమ్మకాను చుట్టాలని నమ్మను. చాలా మంచిది ఆయన గొప్పవాడి, నీకు ఎంతమంది చుట్టాలన్నారు అడిగారు. ఓ 100 మంది పైన ఉన్నారు అన్నారు, 100 మంది పైన ఉన్నారు. అయితే ఇప్పుడు మీతో నేను చాలా జాగ్రత్తగా ఉన్నారు, నేను దూరంగా అక్కడ పెట్టాలి అనేదండి అక్కడ ఒకసారి అనేదండి అన్నారు. అంటే మా ఊరు చెప్పిన దాన్ని బట్టి అన్న వాడికి అర్థం కాలే, నాకు అర్థం కాలేదండి, నన్ను దూరంగా పెట్టాను, నన్ను జాగ్రత్తగా ఉంటాను కదా, నువ్వు ఇప్పుడే చెప్పావు కదా అబ్బాయి చుట్టాలన్నారు దొరకదు అన్న ఫస్ట్ స్టేట్మెంట్. నీకు 100 మంది చుట్టాలు పైన ఉన్నారన్నారు, కాబట్టి 100 మందిగా చుట్టాలు అవ్వకూడదా, కాబట్టి 100 కానీ 100 మాట పోకు, నువ్వు చెప్పిన ఫార్ములా అది చుట్టాలు ఇది కూడా 100 నువ్వు చెప్పావు, 100 మంది చుట్టాలు లేదు, 100 మందికి నువ్వు చుట్టాలు అవుతావు, కానీ 100 కానీ 100 ముందు కదా వాడు దీన్ని నేను దగ్గర కానీ నువ్వు చెప్పిన దాన్ని పెట్టి అమ్మ అప్పుడే వాడి కళ్ళు తెలుస్తున్నాయి. అంటే అవతల 100 అనుకోవడం వీళ్ళు ఉన్నటువంటి దోషం. మా నాన్న పొరపాటు పడుతుంటాం మనం. అందులో మనము ఏంటంటే మనము సాయినాథనే ఆరాధిస్తున్నాము, మనము గురుదేవుడు పారాయణ చేస్తున్నాము, మనము నిరాముడు పారాయణ చేస్తున్నాము, ఆవులు వాళ్ళు అదే పారాయణ చేస్తున్నారు. మరి వాళ్ళ మీద నీకు ఉన్నటువంటి భావన వాళ్ళ దగ్గర భావన చేశామనుకో ఎట్లా, ఇప్పుడు సాయినాథుడు బాగా అనిపిస్తారా నిన్ను అనిపిస్తారా, అంటే భగవంతుని నిజంగా మనం పెరగాలా మహాత్ముడు భగవంతుడు కూడా డెడికేషన్ లో పడతాడు, ఏం పట్టాయన అలా మహాత్ముడి చేత డెడికేషన్ లో పడినందుకు అయితే ఎప్పుడూ మొన్న ఆయన కింద రగించేవాళ్ళం మనం ఆయన పడ్డు ఆయన మీరు కలిగి అతీతులైనటువంటి ఆయన ఆయన వారు ఒకటే మనము ఒకటే ఆయనకేం తేడా ఉండదు మనం అనుకుంటాం నేను చాలా పెద్దగా వాడిని గురువు గారికి ఎవరి ద్వారా మనం ఆలోచిస్తుంది మాస్టర్ నేనంటే చాలా దగ్గరగా నేనంటే చాలా ఇష్టం నేను చాలా దగ్గర వాడిని కానీ చాలా అంటే విచిత్రం అంటే కొన్ని వేల మందికి ప్రతి ఒక్కటి అలాగే అనిపిస్తుంది ఇది సత్యం అసత్యం మన ఇవన్నీ మనం తెలుసుకోవాలి ఇవన్నీ ఏమండి ఎవరు మన దగ్గర వాడు మరి అందరికీ కొన్ని ఒక కలిసి ఒక 1000 మందైనా ఉన్నారు అందరికీ 1000 మందిలో ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది నేను చాలా దగ్గర వాడిని ఎందుకని వాడి మీద ఇన్సిడెంట్స్ ఉన్నాయి వాళ్ళు నిరూపిస్తారు కావాలంటే నాకు నిరూపణ ఉన్నాను కదా ఏమిటి నిరూపణ నన్ను వాడినప్పుడు చాలా నన్ను సమాజంగా రక్షించారు నేనంటే చాలా ప్రేమగా చూశారు కాబట్టి నేనంటే చాలా ప్రేమ మార్చారు వాడు చెప్పిన సత్యమా సత్యం సత్యం కాకపోలే కానీ అసలు సత్యంలో కొంచెం భాగం వీళ్ళు చెప్పిన సత్యం అంతేగా పూర్తి సత్యం కాదు నేనంటే మనస్టర్ చాలా సన్నిహితమైన దగ్గర వాడిని నేనంటే ఎక్కువ ప్రేమ అనేటువంటిది కొంతవరకు సత్యమే కానీ అసలు సత్యం ఏంటంటే అందరూ ఎందుకు అంతే సత్యం అని మనం గుర్తుపెట్టుకోం మాకు తెలియదు సత్యం ఇంకా అంతకంటే పైన సత్యం ఏంటంటే అసలు సత్యం ఉంది అది ఏంటంటే భగవంతుడు కానీ గురువు కానీ భగవాని వాడి ఎందుకు ప్రేమ ఉండదు అసలు సత్యం చేస్తామని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇవన్నీ మేము ఇటువంటి దీంతో పడి ఈ సందేహాన్ని ఎవరు చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఏమంటున్నా అంటే గురువులు నేనంటే చాలా ఇష్టం నేను చాలా సన్నిహితం దగ్గర వాడిని అనుకుంటాను కానీ చాలా మంది ఉంటారు అనుకునే వాళ్ళు ఎవరికి వాడితే అప్పుడు అసలు సత్యం ఏంటంటే భగవంతుడికి కానీ గురువుకి కానీ ఏ ఒక వ్యక్తి ఎందుకు ప్రేమ ప్రత్యేకంగా ఉండదు వారి యొక్క ప్రేమ అనేటువంటి ఒక మహాప్రవాహం పెద్ద మహానదీ ప్రవాహంగా ఉంటుంది దాని ఎందు లోపల మునిగినటువంటి ప్రతి వాడికి కూడా అటువంటి దివ్యమైనటువంటి అనుభూతి కలుగుతుంది కొంతమంది పూర్తిగా మనకుండా ఉడికనే అది మీరు చేసి ఎందుకు చదువుకుంటారు తెనాలి అనుకోండి అందరూ లోపల స్నానం చేస్తున్నామని ఎప్పుడో చేస్తాను మనం ఏం చేస్తాం మనం అయితే వెళ్ళి కాళ్ళు పడుతున్నా ఆ నీళ్ళు తీసుకుని ఎందుకు జరుగుతున్నాం వచ్చేస్తాం కొంచెం నీళ్ళు తీసుకుని ఎత్తు జరుగుకుని కాళ్ళు తనుకొని వచ్చేటువంటి వాళ్ళకి అంతవరకు అనుభూతి జరుగుతుంది కానీ లోపల దిగి పూర్తిగా తనంతా మునిగేట్టుగా దిగి కాసేపు అందులో కలగకుండా స్నానం చేసేటువంటి ఎక్కువ అనుభూతి జరుగుతుంది ఇప్పుడు పెనాది వీరంటే ఎక్కువ ఇష్టం వాళ్ళు తక్కువ ఇష్టం నదిగా ఉందా నదికి లేదే ఈ భేదం ఎక్కడుంది ఈ వెళ్ళినటువంటి వాడు పూర్తిగా మునిగాడా కొంచెం నీళ్ళు తీసి తల్లుకున్నాడా వీడి భేదం తప్ప అక్కడ భేదం ఉండదు అలాగే గురువు యొక్క అనుగ్రహం కానీ గురువు యొక్క ప్రేమ కానీ ఇది పూర్తిగా మన నేనంటే చాలా ఎక్కువ ఇష్టం నేనంటే ఎక్కువ ప్రేమ మాస్టర్ గారికి అని అనిపించేట్టుగా ప్రతి ఒక్కరికి ఉంది ఎందువల్ల వీళ్ళందరూ అందరూ మణి ఉంటారు కాబట్టి అలా నిరంతరం గురుస్మరణ ఎందు నువ్వు ఏం చేస్తున్నా ఏం మాట్లాడుతున్నా ఎక్కడున్నా ఏం చేస్తున్నా సరే నిరంతరం గురువు చేత సరిహద్దు ఉన్నటువంటి వాడు ఉంటే అటువంటి వారికి నిరంతరము ఆ గురువు యొక్క ప్రేమ అనుభవిస్తూనే ఉంటారు అలా ఎవరొకరితో వాళ్ళకి అనుభవం కలుగుతూనే ఉంటుంది తప్ప నేనంటే ఎక్కువ ఆయన తక్కువ అనుకోవడం బట్ తక్కువ అలా ఉండదు అందులో ఆరుగుని తెచ్చేటువంటి అందుకని నేను కూడా చెప్పాడు ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచుకోలేక రావడం చెప్పని చెప్పాడు సూర్యుడు ఒక్కడే వాడే అందులో సూర్యుడు ఉన్నారు కానీ ప్రతి ఒక్కడికి సూర్యుడిని కలిసి చూస్తే అబ్బా ఎంత బాగుంది ప్రతి ఒక్కడికి అనుభూతి కలుగుతుంది మన సూర్యుడు మనకు ఉన్నట్టుగా అనిపిస్తుంది మన ప్రతి ఒక్కడికి కానీ ఇంతమంది సూర్యుడు లేదే అలాగే భగవంతుని యొక్క ప్రేమ అనేటువంటిది ఒక మహాప్రవాహం మన సాధన ప్రకారం మనం చేయవలసిన దాని మీద మనం మునిగి ఎప్పుడూ ఉండేటువంటి ప్రయత్నం మనం చేయాలి అది ఎప్పుడు సాధ్యమవుతుంది అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే నేను నాది అనేటువంటిది దీన్ని సమస్తం సమర్పణ చేయగలిగినప్పుడు సాధ్యమవుతుంది. నాది అనేటువంటిది చాలా వ్యక్తిగా ఉంటుంది. ఆ నాది అనేటువంటిది పూర్తిగా లేకుండా ముడి విడిపోవాలి. నాదంటూ ఏది లేదు, నేనంటూ వేరే లేదు, నా అంటే లేదు. అసలు తను వేరే అనేటువంటిది అసలు పూర్తిగా అసలు నిత్తి లేకుండా పోవాలి. అదే చాలా తీర్థంగా ఉంటాయి. మనం ఈ సమ్మేళనం ఈ 8 తారీఖులో ప్రతి సంవత్సరం చేసుకుంటున్నామే, దీంట్లో ఉన్నటువంటిది అర్థమేమిటి? అందులో ముఖ్యంగా రేపటి రోజు మనకి మాస్టర్ గారు సాయి మాస్టర్ ఆయన సాయినాథ్ అయిన తారాత్మ్యం చెందినటువంటిది ఆయన మనం చేసుకుంటున్నాం. అంటే అర్థమేమిటి? మనకు కూడా ఆ స్థితి కలుగుతుందా లేదా? మనకు కూడా ఆ స్థితి ఆయన ఇస్తారా ఇవ్వరా? ఇచ్చేందుకు ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. మన సిద్ధమవ్వాలంటే మనదే ఆలస్యం. ఎప్పుడు కూడా భగవంతుడు ఇవన్నీ గురించి ఒక క్షణం కూడా ఆలస్యం ఉండదు. మన యొక్క సంసిద్ధత అనేటువంటిది మన ప్రారంభంతా కూడా దీనికంటే మన సంసిద్ధతను పెంచుకోవడం కోసం. భగవంతుని యొక్క భయం అనేటువంటిది సూర్యుని యొక్క వెలుగు లాంటిది. సూర్యుని యొక్క వెలుగు మన మీద పడడానికి ఆయనకేం అభ్యంతరం లేదు. మనం కలుగు తెలవాలిగా. మన ఇంట్లో కూర్చుని తలుపులు వేసుకున్నాం అనుకోండి, సూర్యుడు వచ్చినా సరే మనకు సూర్యుడు వచ్చినట్టు మనకు తెలియదు. సూర్యుడు యొక్క వెలుగు మన మీద పడాలంటే తలుపు తెరవాలి. అలాగే మన లోపల మూసుకున్నటువంటి తలుపులు ఉన్నాయి, ఆ తలుపులు మనం పూర్తిగా తెరవాలి. తెరిస్తే లోపలికి ఆ వెలుగు మనమే పడుతుంది. అప్పుడు లోపల ఉన్నటువంటి వెలుగు కూడా అదే నిజానికి మన ప్రతి ఒక్కరి లోపల ఉన్నటువంటిది అదే వెలుగు. ఆ సంగతి మనకు తెలియదు. అదే స్వామి చెప్పినటువంటి అనేక పర్యాలు చెప్పాడు. నేను నువ్వు కూడా ఎప్పుడో ఉన్నావు రాబోయే అన్నాడు. కానీ నీకు అవన్నీ గుర్తుండదు. నేను ఆ గుర్తున్నటువంటి వాడిని నేను, నేనంటే అంతర్యామి. మనకి మనం మర్చిపోతూ ఉంటాం. మనం ఎప్పుడైతే ఇది మరపు వస్తుందో అప్పుడు నాదనేటువంటి భావం ఎక్కువ అవుతుంది, నేననేటువంటి మర్చిపోతాం. నాది అనేటువంటి భావన ఎక్కువ అవుతుంది. ఇది ఎంత ఎక్కువ అవుతుందో అంతగా మనం వేరు వేరు అనేటువంటి దృష్టి మనకు కలుగుతుంది, భేద దృష్టి కలుగుతుంది. అందువల్ల సాధన మనకి ఎందుకు సాధన అని అంటే ఈ నాది అనేటువంటిది చుట్టూ అనుకుని ఉన్నటువంటి లోపలికి వెలుగు పండకుండా అడ్డబడుతుంది. ఇది పోయి పూర్తిగా పోవాలి. పోయి ఆ వెలుగు మనల్ని పడడం కోసం అంటే మనం సాధన చేయాలనేటువంటిది మనల్ని మనం మనం మొదలు పడడం కోసం మన సాధన కానీ మన సాధన చేస్తున్నామని నేను అందులో వారు గుర్తించడం కోసం కాదు. ఇంకోవాళ్ళు మనం సాధనని గుర్తించాలి అనేటువంటిది ఎక్కడ ఉండకూడదు. మరి మనల్ని మన మన గురువు మనకి గుర్తిస్తారా లేదా? ఆయన గుర్తిస్తారు. ఆయన మనల్ని చూడగలడు. ఆయన మనల్ని ఎప్పుడు ఎక్కడున్నా సరే చూడగలడు. ఆయన మనం ఏం మాట్లాడుతున్నా సరే, ఎవరితో మాట్లాడుతున్నా, ఏం మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా, ఏం ఆలోచిస్తున్నా కూడా తెలుసుకోగలడు అనే విషయం అడుగడమా నిరూపించబడింది. మనం లీలామృతం మనం పారాయణ చేస్తే మనం తెలిసేటువంటి అది అడగడం ప్రతి అధ్యాయంలో కూడా మనకు కనబడేటువంటిది. అంతమంది వాళ్ళ కథల్లో మనం తెలిసేటువంటి ఏమిటది, మనం ఏమైనా ఇస్తున్నామో తెలిసేది. అంటే అర్థమేమిటి? అంతర్యామి అయితేనే సాధ్యమవుతున్నది. అందువలన మనం నేనెంత సాధకుడిని, నేనెంత భక్తుంది నాకు అని ఆయన మనం నిరూపించక్కర్లేదు. మనం చేసేటువంటి ఏమిటంటే ఎంతసేపటికి కూడా మనం ఏ విధంగానే ఆయన యొక్క ప్రేమని పొందుతామో, కోరతామో, పొందుతామో, ఇంతకు ముందు మనకి అటువంటిది మనం ఇతరులందు మన ప్రవర్తనలో నిరూపణగాక నిరూపించడం ఎందుకంటే మనల్ని మనం ఇతరుల యొక్క సేవలో మనల్ని మనం మరచిపోవడం అనేటువంటి స్థితి అందుకు సిద్ధపడాలి మనం. అప్పుడు మనం లోపల నుంచి ఆయన వ్యక్తం అవుతాడు. అది ఆయన మనకు మనందరూ కనబడేటువంటిది. మనల్ని పారాయణ మాట్లాడికి చేయమన్న కారణం ఏంటంటే పారాయణ చేసి చేయడం అంటే ఒక ఎనకొక అయస్కాంతం కావాలంటే ఏం చేయాలి? ఎనకొక అయస్కాంతం కావాలంటే ఒక వేరే అయస్కాంతంతో ఉద్దపడాలి. అందువల్ల నా గురువు తప్పదు. నా గురువు గురువు ఎందుకంటే డైరెక్ట్ గా భగవంతుడితో సంబంధం అనుకోకూడదు. భగవంతుడు అనేటువంటిది అయస్కాంత శక్తి వంటిది. ఆ అయస్కాంత శక్తి అనేటువంటిది ఒక అయస్కాంతం ద్వారా వ్యక్తం అవుతుంది. ఈ ఇనుము ఒక అయస్కాంతం కావాలంటే ఆ అయస్కాంతం అయినటువంటి దాని ద్వారానే ఆ సంపర్కం వల్ల ఆ సాన్నిధ్యం వల్ల అవుతుంది కానీ మరో రకంగా కాదు. అందువల్ల భగవత్ తత్వం భగవద్భూతి అనేటువంటి మనకి గురువు ద్వారా తప్ప మరో రకంగా సాధ్యం కాదు. అయితే ఎవరు గురువు? గురువు అంటే ఒక వ్యక్తి. ఎలా గురువును మనం ఎన్నుకోవడం? ఎవరంటే ఈ రోజుల్లో చాలామంది మనకి గురువులు చాలామంది నిర్వహిస్తూ ఉంటారు. దీనిలో ఎవరు మంచి గురువో ఎవరు కాదో ఎవరు నిజమైన గురువో నిజమే చాలా కష్టమైన పని, చాలా కష్టమైన పని. ఇంకా మన ఆయన బలంగా వెళ్ళి ఏ వస్తువు నాణ్యమైన చూసుకోవాలని తెలియదు. కానీ ఆ గురువు సద్గురు అవునా సహజా అని తెలుసుకుని ఆ సద్గురు మనం చేయించడం చాలా కష్టమైన పని. ఎందుకని ఓ చాలా మంది గురువులు మన ఎంతమంది ఇంతమంది గురువులు ఉంటే ఎట్లాగండి మాకు అనిపిస్తుంది. ఏమో తీరాలి వెంటనే గురువుని మనం మోసపోకేను. ఈ దర్శనం అంటే ఏం చేయాలి అంటే మొట్టమొదటి గురువు అంటే ఒక రూపం ఒక వ్యక్తి అని అనుకోవడం దగ్గర పడుకోండి. ఒక వ్యక్తి కాదు. అందువల్ల మనం ఎలా చూడమని ఒక వ్యక్తి కానప్పుడు ఎలా ఆశ్రయిస్తాం? మరి ఒక వ్యక్తిగా మనం ఆశ్రయిస్తున్నాం. మన మాస్టర్ గారు సాయి మాస్టర్ మన గురువుగా భావిస్తున్నాం, ఆశ్రయిస్తున్నాం. ఆయన ద్వారా మనం సాయినాథుని చేరాలనుకుంటున్నాం. మరి మనం గురువుని ఆశ్రయించినట్టే ఒక వ్యక్తిని ఆశ్రయించినట్టే కదా. మన వ్యక్తి కాదని దానేమిటి అన్నారండి. గురువు అంటే కేవలం వ్యక్తి మాత్రమే అనుకున్నట్లయితే, అంటే ఒక శరీరాన్ని మాత్రమే పరిమితం అనుకున్నట్లయితే, మరి ఆ శరీరం కనబడకుండా పోయినప్పుడు సంగతి ఏమిటి? అప్పుడు మనం వేరే గురువులు వెతుకుంటామా? అక్కడ మనం తెలుసుకోవాలి. అక్కడ మనకు తెలుస్తుంది గురువు అంటే కేవలం ఒక శరీరానికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు. ఒక శరీరం ద్వారా వ్యక్తం అవుతుంది తప్ప ఆ శరీరానికి ఆకారానికి మాత్రమే పరిమితమైనటువంటి కాదు. అందువల్ల మనం ఎలా మన గురువు సద్గురువు ఎలా దొరుకుతారు మనకి, మనం ఎలా ఆశ్రయించగలము, గురువును మనం ఎలా టెస్ట్ చేసి పట్టుకోవాలి, గురువుని మనం టెస్ట్ చేయలేము తినడానికి అది చాలా కష్టమైన పని. ఎందుకంటే మన కష్టకి రంగేటువంటి స్థితిలో గురువు ఉంటాడా? వాళ్ళు ఏదైనా గురువుకి మనం మార్పులు వేయగలమా? మన చేత మార్పులు వేసే స్థితిలో ఉంటే ఆయన మన గురువు ఎలా ఉంటారు? ఇవన్నీ తీర్పు పెట్టారు. మరి ఎలా మరి గురువుని సద్గురువు అమ్మగారు టెస్ట్ చేసి మనం ఈ ప్రశ్న అనేది కూడా చక్కగా మన సులువైనటువంటి చక్కటి మార్గాన్ని ఇచ్చారు. మాస్టర్ ఏం చేశాడు నీ గురువు నీకు తెలియదు, ఏం కంగారు వాడు. ఇప్పుడు చేయవలసినటువంటి ఏమిటంటే గురుచరిత్ర పారాయణ చేస్తా ఉన్నాం. గురుచరిత్ర పారాయణ చేస్తుంటే ఏం జరుగుతుంది, ఏ గురువు యొక్క చరిత్ర పారాయణ చేస్తుంటారు, ఏ గురువు కరవసంగా కరవాలి, గురుచరిత్ర పారాయణ చేసుకుంటే అప్పుడు నేను నడిపించేటువంటి రూపం ఏ రూపము, ఆ గురువు తన యొక్క సాన్నిధ్యాన్ని తనంత తాను ప్రసాదిస్తారు. ఏ రూపంలో ఎలా చేస్తారో ఆయన తెలుసు, ప్రత్యక్షంగానో స్వప్నంగానో. ఎందుకంటే గురువు సర్వసమర్థుడు, ఆయన కావాలంటే సంపూర్ణంగా మామూలుగా భౌతిక రూపంలో కూడా మనకు కనిపించే అవకాశం లేకపోలే ఉంది ఆయన తలుచుకుంటే, మనం అనుకుంటే కాదు. అందువల్ల మనకి అనవసరమైనటువంటి సందేహాలు అక్కర్లేదు, మనం చెప్పి చేయడం. ముందు మనకి ఏం జరగాల్సి ఉండేది ఏమిటంటే మాకు ఏదో సరే అక్కడ తెలియాలంటే ముందు మనం ఏంటి చెప్పినట్టు చేయాలి. మన సంప్రదాయంలో కూడా పెద్దలు చెప్పినట్టు చేయడం అనేటువంటి ఒక సంప్రదాయం ఎందుకు చెప్పారంటే ముందు మనకు తెలియదు కదా, ఏం వాళ్ళు చెప్పినట్టు మనం ఎందుకు చేయాలి, మనకు తెలియదు కాబట్టి. మనం తెలిసేంత వరకు మనం పెద్దలు చెప్పినట్టు మనం ఆచరణ చేస్తే ఒక మనకు కూడా తెలుస్తుంది. అందరూ మనకి ఏం చెప్తారు, నీ గురువు నీకు తెలియకపోతే ప్రమాదం లేదు, నువ్వెవరో నీ గురువు తెలుస్తుంది ముందు, కొన్ని జన్మల నుంచి కూడా తెలుసుకోవచ్చు, మనకు తెలియదు దాన్ని. మన గురువుకి మన ఎవరో అనేటువంటిది కొన్ని వందల వేల జన్మల ముందు నుంచి తెలుస్తుంది, మనకి తెలియదు అనేటువంటి తెలియ కొంత తెలియకపోవచ్చు, తర్వాత తెలుస్తుంది, అవసరంగా తెలియజేస్తారు. అందువల్ల మన అప్పటిదాకా మనం ఏం చేయాలి, మన గురువు మనం తెలిసేంత వరకు మనం ఏం చేయాలి, ఇది మన ప్రశ్న. మన గురువు మనం తెలిసేంత వరకు కూడా మన కన్నా పడక్కర్లేదు, మనం చేయవలసినటువంటి సద్గ్రంథ పఠనము అలాగే పారాయణము. మనం గురు చరిత్ర పారాయణం, లీలానంద పారాయణం ఎందుకు చేస్తున్నాం, గురు చరిత్ర పారాయణం చేసినట్లయితే మన గురువు ఎవరైనటువంటి ఆయన ఆ సందర్భం మనకు తెలియజేస్తారు. అందువల్ల సత్కర్మ పఠనం అనేటువంటిది, సత్కర్మాచరణం అనేటువంటిది, సత్సాంగత్యం అనేటువంటిది, ఇవన్నీ కూడా సాధనాలు. సత్సాంగత్యం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఇవన్నీ దానివల్ల మనకి ఏం జరుగుతుందంటే సత్పురుషుల యొక్క సమాశ్రయం అనేటువంటిది, సత్పురుషులు సేవించడం అనేటువంటిది, అలా సేవ వల్ల మాత్రమే మాయను దాటగలడు అని నారద మహర్షి చెప్తారు. మాయను ఎవరు దాటతారు అని ఒక ప్రశ్న వేసి ఆయనే కష్టవతి కష్టవతి మాయాం, ఎవరు మాయను దాటగలడు అంటే యో మహానుభావం సేవ్యతే, ఒక మహానుభావుడైనటువంటి వాడిని సద్గురువైనటువంటి వాడిని ఆశ్రయించి ఎవరు సేవిస్తారో వాడు దాటగలరు అన్నారు. ఎవరు నారమాస్ చేపడు స్వయంగా. అందువల్ల మాయను దాటాలంటే మనం ఏదో సాధన చేసాం, మనం వీటి వల్ల వీటి వల్ల కాదు, ఇంకా మాయ నేను చేసా అనుకోవడమే మాయ. ఒకడు అనుకున్నట్ట ఒకసారి నేను తాను సాధన చేశాను నేను కాబట్టి మాయలో పడకుండా ఉన్నాను అనుకున్నట్ట, ఆ అనుకోవడమే మాయలో పడ్డానంటాను. ఇలా చాలా సందర్భాలు ఉన్నాయి మనకి. మనం ఒక స్థితి చేసింది ఆధ్యాత్మికంగా మాకు ఇంకేం పడలేదు, మనం ఇంకెప్పుడు పడం అనుకుంటే ఆ స్థితి వచ్చేసింది అనుకోవడమే పడిపోవడం. నేను నాకు ఒక స్థితి వచ్చింది అనుకున్నానంటే మిగతా వాళ్ళకంటే నేను చాలా ఉదాహరణ నన్ను వేసి మీరు గుర్తుపెట్టాలనుకోండి, మీ అందరూ కింద కూర్చున్నారు మిమ్మల్ని చూసి అప్పుడు అందరికంటే నేను చాలా ఉన్నతుంది ఎందుకంటే వేసి మీరు గుర్తుపెట్టారు, వీళ్ళందరూ అజ్ఞానం అనుకున్నానుకోండి, ఆ లోపల సాయనాన్ని నవ్వుకుంటూ గడవ పిచ్చారు అదే. అందువలన ఈ భావం లేకుండా పోవాలంటే ఇవన్నీ రాకుండా ఉండాలంటే సత్పురుష సమాశ్రయం అనేటువంటి తప్పదు. అందువలన సత్సంగ సత్సంగమైనటువంటిది, సత్సంగం సత్సాంగత్యం అనేటువంటిది లేకుండా మాయను మనం కాగలం. ఎందుకని అది నిరంతరం జరగాలి, ఎప్పుడో ఒకసారి కాదు. ఎందుకంటే సాధన అనేటువంటిది జీవితంలో ఒక గంట ఉంటున్నట్టు చేసేటువంటిది కాదు. మా దగ్గర చేయాల్సిన పనులకి ఉదయం సాధన చేస్తూ కూర్చోవాలా? చేయాల్సిన పనులు ఉదయం అని చెప్పలేదే. సాయనాథుడు ఆయన ఏమన్నా అందరినీ అరే మీరందరూ మీకు చేసే పనులను ఉదయం చేసి వచ్చి చెప్పి కూర్చోవడం చెప్పారు ఆయన. మన చరిత్రను మనం పారాయణ చేస్తే సాయనాథు రేపు చరిత్రను మనం పారాయణ చేస్తున్నాం. ఎక్కడైనా సందర్భం ఉందా? అందరినీ కూడా ఎవరి పనులు వదిలి చేసి మీరు చేయాల్సిన పనులు వదిలేసి మీరు వచ్చి ఇక్కడ కూర్చోండి అని ఎవరు చెప్పలేదు. ఏ గురువు అని చెప్పారు? ప్రతి అవసరం ఏ రూపమైన సరే ఏం చెప్తారు? నీ చుట్టూ ఉన్నటువంటి వారి నందు వాళ్ళ యొక్క సేవలు పెట్టి నువ్వు అక్కడే ఉండి చేస్తే నీతో నేను కూడా ఉంటాను అని చెప్పారు భగవంతుడు. అంటే మనకి ఎట్లా ఉందంటే మన దృష్టి భగవంతుడు అంటే విగ్రహం ఆ ఒకవైపే ఉంటుంది. అందుకనే ఆ అవధూతం రూపంలో వచ్చినటువంటి అందరూ కూడా వాళ్ళందరూ అందరికీ సేవ చేసేవారు. మన వెంకటేశ్వర స్వామి వారు ఎటువంటి అవధూత ఆయన, ఆయన ఎన్నో ఆరాధింపబోతున్నారు. ఎందువల్ల ఇప్పటికీ కూడా నిదర్శనం అందమని కనిపిస్తుంది. ఆయన ఏమిటి మనం నిరూపించారు, ఆయన ఏం చేశారు? ఎవరైతే అతి దీనావస్థలో ఉన్నారో, ఎవరినైతే అందరూ పట్టించుకోకుండా వదిలేస్తారో, వారిని గురించి ముందు వారి సేవ చేయాలని చేస్తారు, అది నిరూపించారు. భగవంతుడు ఎవరిని ముందుగా రక్షిస్తారంటే, ఎవరినైతే మనం హీనంగా చూస్తామో వారిని ముందు ఆయన రక్షణ ఇస్తారు. అయితే మనము మనం ఏం చేస్తాం, కొంతమందిని మనకు భేద దృష్టి ఉంటుంది, భగవంతుడికి మొదట భేద దృష్టి ఇందాక మనం చెప్పుకున్నాం కదా. అందువలన దీనజనుల యొక్క రక్షణ అనేటువంటిది భగవంతు యొక్క ప్రణాళికలో ఒకటి. అయితే వాళ్ళెవరు మేము జనజన రక్షణ కోసం ఉద్యమం చేస్తున్నామని ప్రత్యేకంగా ఏమైనా చెప్పుకోలేవు చెప్పరు. సాయనాథులుగా వచ్చినటువంటి ఆయన కానీ అతను మాస్టర్ కానీ వాళ్ళ యొక్క ఆచారంలో మనకు కనిపిస్తుంది తప్ప వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు ఎక్కడ నేను జనజన రక్షించడానికి నేర్పిస్తున్నాను ఎలా చేస్తున్నాను ఎక్కడ చెప్పారు అని చెప్పలేదు. అలాగే వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క చరిత్రను మనం చూసినట్లయితే అసలు వాళ్ళ యొక్క ప్రజెన్స్ వారి యొక్క సాన్నిధ్యం వల్లనే రక్షింపబడతారు చాలా మంది. వారి యొక్క సాన్నిధ్యం వల్లనే రక్షింపబడతారు. అందువల్ల మనకి సాధకులుగా అనుకున్నటువంటి వాళ్ళు మనందరికీ కూడా ఉండవలసింది, మనం చేయవలసినటువంటి మన కర్తవ్యం ఏమిటి, మొట్టమొదటి మనల్ని గురించి మనం ఆలోచించకుండా ఉండడం సాధన చేయాలి. నాకెట్లాగా నేను ఎట్లా అంటాను నాకెట్లాగా అనేటువంటి ముందు అది పోవాలంటే అంటే ఏమిటంటే మన మనస్సు ఏం చేస్తుందంటే సరైనటువంటి మంచి పనిలో మనం పెట్టకపోతే మన మనస్సు మనం మోసం చేస్తుంది. ఎలా కాదు మన గురించి మనం ఆలోచన చేస్తుంటుంది, అప్పుడు మనకు భయం వేస్తుంది. మనకు భయం అనేటువంటి ఎందుకు కలుగుతుంది? నాకేమవుతుందో, నాకేమైనా వ్యాధి వస్తుందేమో, లేకపోతే నాకేమన్నా అవుతుందేమో, ఇలా అనేకమైనటువంటి భయాలు మనకి నిరంతరం బాధపడుతూ ఉంటాయి. ఎందుకు భయం? మనకి నిర్భయంగా నిర్భీతిగా జీవించడం ఎందుకు చేయలేకపోతున్నాం మనం? భయం అనేటువంటిది ఎప్పుడు కలుగుతుంది? భగవంతుడు యొక్క అనుభూతి లేనటువంటి చోట భయం కలుగుతుంది. ఉపనిషత్తు కూడా చెప్పేటువంటిది అదే. ఏమాత్రం కొంచెం భగవంతుడి యొక్క అంతర్యామిత్వం నుంచి మనం పక్కకి తిరిగామా అక్కడ భయం కలుగుతుంది అన్నారు. భయం అనేటువంటిది మనకి ఎందుకు కలుగుతుంది? మన అనేకమైన భయాలు ఉంటున్నాయి. ఉద్యోగం ఉంటుందా లేవని భయం, డబ్బులు వస్తాయా లేవా అని భయం, ఏమైనా దెబ్బ వస్తుందేమో అని భయం, ఈ ఎవరో కథగా భోజనం చేస్తే రేపు భోజనం ఉంటుందని ఏదైనా భయపడతాం కదా. అరే ఇప్పుడు భోజనం ఇచ్చాడు భగవంతుడు, రేపెందుకు ఇవ్వడు? ఆయన ఇచ్చేటువంటి భగవంతుడు కదా. మనం చేయవలసినటువంటి కర్తవ్యం గురించి మనం ఆలోచిస్తాము, మనకు రావాల్సినటువంటి వాటి గురించి మనం ఆలోచిస్తుంటాం. అందువల్ల మనం భయం కలుగుతుంది. మన గురించి మనం ఎంత గుర్తుపెట్టి ఉంటామో అంత ఎక్కువ భయం మనకు కలుగుతుంది. కారణం డబ్బు కూడా కారణం అదే. డబ్బులకు కారణం ఏంటంటే భయమే కారణం. భయం ఎందుకు కలుగుతుంది? మన గురించి మనం ఎక్కువ ఆలోచిస్తే భయం కలుగుతుంది. మన గురించి మనం ఎంత మర్చిపోగలుగుతుంది అంటే మర్చిపోవాలంటే మన గురించి మనం మర్చిపోవాలంటే వేరే ఉపాయాలు ఉన్నాయి. వాళ్ళు పుట్టి కొట్టించుకోవడం కూడా వాళ్ళ గురించి వాళ్ళు మర్చిపోతారు. అది కాదు, అంటే గంధం వేసుకుని నలభం తీసుకున్నా వాళ్ళ మత్తులో ఉంటాడు మర్చిపోతారు. అది కాదు, మన గురించి మనం మర్చిపోవడం అంటే ఇతరులకి ఇతరుల ముందు ఇతర యొక్క అవసరాలు ఇతర యొక్క వాళ్ళ కోసం మనం ఎన్ని చేయగలం అనేటువంటి ప్రయత్నంలో మనం మనం మర్చిపోవాలి. అంతేకాని ఈ రకంగా కాదు. భగవంతుడి యొక్క సేవ, భగవంతుడి యొక్క ఆరాధన అనేటువంటిది ఎందుకు మనం సాయనాథుని ఆరాధించాలి? ఎందుకు మనం ఆయన సంకీర్తన చేయాలి? భగవంతుడు సంకీర్తన ఎందుకు చేయాలి? ఆయన మనగానే మనం సంకీర్తన ఎందుకు చేయాలి? భగవంతుడు సంకీర్తన అంటే ఏంటంటే ఆయన ఉన్నటువంటి కళ్యాణ గుణాలను మనం సంకీర్తన చేస్తాం. మనప్పుడు భగవంతుడు రక్షించేవు స్వామి, అదే మన సంకీర్తన అంటే. మన భగవంతుని ఏ రూపంలో సంకీర్తన చేసినా, రాముడన్నా కృష్ణుడన్నా సాయనాథనన్నా ఏ రూపమైనా సరే, సంకీర్తన ఆయన యొక్క లీలా విశేషాన్ని సంకీర్తన చేస్తాం. అంటే ఏమిటి? ఆయన చేసినటువంటి మంచి వాళ్ళని ఎలా రక్షించాడు, దుష్టుని ఎలా రక్షించాడు, ఇలా ఎలా కాపాడాడు, ఇవన్నీ కదా మన సంకీర్తన తీసేటువంటిది. అంటే అర్థం ఏమిటి? దాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇతరుల రూపంలో ఉన్నటువంటి వాళ్ళు చూస్తున్నారు, వారిలో కూడా మంచి లక్షణాలు ఉంటాయి. ఇతరులైనటువంటి చెడు లక్షణాన్ని చూద్దాం అనేటువంటి మనకు అలవాటు ఉంటుంది. ఇక్కడ మన జాతర సాధనలో ప్రధానమైనటువంటి అర్థం ఏంటంటే, మనం ఎంత మంత్రజపం చేశామో, ఎన్నిసార్లు పారాయణ చేశామో, వీటి వల్ల మనం ఉన్నటువంటి మార్పు ఏం కావాలంటే, ఇతరుల్లో ఉన్నటువంటి మంచి గుణాలు ఏమున్నాయో వాటిని మాత్రమే మనం గుర్తుపెట్టుకుని, ఇతరుల్లో ఉన్నటువంటి చెడు గుణాలు ఏమున్నాయో వాటిని మనం మర్చిపోగలగాలి. కానీ మంచి గుణాలు ఏముంటాయండి? ప్రతి ఒక్కళ్ళలో ఉంటాయి మంచి గుణాలు, ఉండకుండా ఉండదు. వాడు ఎంత దృష్టిదైనా వాళ్ళు ఏదో ఒక మంచి గుణం ఉంటుంది. మనకి ఏమవుతుందంటే, నెగిటివ్ గా ఉంది త్వరగా మనకి అలవాటు అవుతుంది, పాజిటివ్ గా ఉంటుంది అని మనం సాధన చేయాలి. మనం జాగ్రత్త తెలుసుకోవాలి. ఆఖరి జ్యోతిష్శాస్త్రంలో కూడా, జ్యోతిష్శాస్త్రం అధ్యయనం చేసినటువంటి వాళ్ళు కూడా ఎక్కడ పొరపడతారంటే, గ్రహములు దుష్ట గ్రహములు మంచి గ్రహములు అని చూస్తూ ఉంటారు. గ్రహములు దుష్టమవు మంచిది కావు. మనం చేసినటువంటి కర్మఫలం మంచిదా కాదా అనేటువంటి దాన్ని మనం అనుభూతి చేసేటువంటి దెబ్బ పాపం వాళ్ళని చేయదు మనం. అక్కడ మనకి ఏంటంటే, దుష్ప్రభావం అనేటువంటిది తప్పకుండా పనిచేస్తుంది దానంతటది. మంచి ప్రభావం అనేటువంటిది మనం దానికి అనుకూలంగా సాధన చేస్తే పనిచేస్తుంది అని తెలియదు. ఈ సాధన తెలియదు. ఒక్కొక్క జాతకం చూస్తున్న జాతకంలో అన్ని గ్రహాలు చాలా బాగున్నాయి కాబట్టి నాకు ఇంకేం పర్లేదు అనుకుంటాడు. అలా ఏమన్నది, అన్ని గ్రహాలు చాలా బాగున్నాయి, మంచి ఉచ్చగా ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. వాడు ఏం చేయాలి? ఆ ఉన్నటువంటి వాటి యొక్క దుఃఖమైనటువంటి వాటిని అనుకూలంగా మనం ప్రవర్తన చేస్తూ సాధన చేయాలి. అప్పుడు పనిచేస్తాయి. దుష్టమైనటువంటి ప్రభావం ఉన్నాయి, వీడేం చేయక్కర్లేదు, అటబడి పనిచేస్తాయి. అని ఏంటి అది? అంతే. అలాగే మనలో కూడా చెడు లక్షణాలు అనేటువంటి మనలో వారందరూ పనిచేస్తూ ఉంటే మనసు యొక్క లక్షణం అది. మంచి వాటి ఏమైనా మనసు పెట్టేటువంటి సాధన మనం చేయాలి. మనం సాధన చేయకుండా నిద్రపోతే వాళ్ళని జాగ్రత్త కాదు అని జాగ్రత్తగా ఉండాలి. మనం ఇతరులను చెడు అందాలు మాత్రం అది చాలా తేలిక మనం అనుకుంటాం. మన ప్రయత్నం చేయక్కర్లే, ఎంత మనం ప్రారంభం చేస్తున్నాం మాత్రమే ఎవరన్నా మన దగ్గరికి వచ్చి బాగా వాడగా అని చెప్తే ఆహాహా చెప్పండి అనిపిస్తున్నారు. ఇంకొక గురించి నెగిటివ్గా చెప్పానుకోండి ఆ తొందరగా వెనకొచ్చి అవుతుంది. అదే ఇంకొక గురించి వాళ్ళ గొప్పవాడిని వాళ్ళు చాలా మంచి చేశారు ఆహా ఇలాంటి వాళ్ళు చాలా మంది చూశారు అనిపిస్తుంది. ఇంకోటి మంచి లక్షణాలు చెప్పినప్పుడేమో మన తొందరగా గొప్పవాడు తిరగాలి. ఇంకో చెడు ఎక్కినప్పుడు అనిపిస్తుంది అది అది పోవాలి మనకు. ఇలాగ పెరగాలంటే మనం దీన్ని మనం ఏం చేయాలి? అందుకు పారాయణ మాటమాటికి చేయమని చెప్పింది. పారాయణ ఎందుకు చేయాలంటే పారాయణ చేస్తే ఏ లాభం వస్తుంది అది కాదు, ఇది అసలు రావాల్సిన ఈ మార్పు రావాలి మనలో. సాయి చరిత్ర సాయి లాస్తున్న పారాయణ చేస్తుంటే మనకు ఏం తెలుస్తుంది? అందులో ఎంతమంది వాళ్ళ మీద పొరపాటైనటువంటి మార్గాలు పొరపాటైనటువంటి ఏర్పడినటువంటి వాడిని ఎలా సహాయంగా సరిదిద్దాడు ఆయన. వాళ్ళని మార్క ఎలా వస్తుంది? కొంతమంది పశ్చాత్తాపం ఉన్నా కొంతమంది తెలుసుకుని అవన్నీ కేవలం పారాయణ చేస్తున్నాడు మన మనస్సుకి ఇతరులైనటువంటి చెడున్నటువంటి వాడి ఎందుకు మనస్సు పోకుండా ఉన్నటువంటి సాధన మనకు కలుగుతుంది. అందుకు మనం చేయవలసింది ఇతరులు ఉన్నటువంటి చెడును చూసేటువంటిది పోయి వారిలో ఉన్నటువంటి మంచిని చూడగలిగేటువంటి స్థితి మనకు రావాలి. అది లేకుండా ఎన్ని నమస్కారాలు ఏం చేసినా ఏం ఉపయోగం లేదు. మనం మంత్ర జపం చేసినా ఏం చేసినా కూడా ఏం రాదు. అందుకని ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఇది జరగాలంటే మనకి ఎలా జరుగుతుంది? మనలో ఉన్నటువంటిది అహంకారం అనేటువంటి భాగం ఉంటుంది. అహంకారం అంటే నేనే కారణం, నేనే ఇవన్నీ చేస్తున్నాను అనేటువంటిది ఎంత కాలకున్నా ఎక్కడ కూడా పట్టుకుంటుంది. అది అహంకారం మమకారం అంటారు. అంటే నాది అనేటువంటి భావన, నేనే చేస్తున్నానటువంటి భావన, ఈ రెండు ఎంత ఎక్కువగా మనలో ఉంటే అంత మనల్ని భగవంతునికి అనుభవించి దూరం అవుతాం. మనం ఈ రెండు కూడా తరువు కావాలంటే దానికి కావాల్సినటువంటి ఏంటంటే సత్పురుషుని సమాశ్రయం, సద్గురువుని ఆశ్రయించడం. దానికి రావాలంటే మనకి పారాయణం, మనకు ఒకసారి ప్రొసీజర్ ఇచ్చారు మనకి. ఒక ఎలా చేసుకుంటే మనం సరైనటువంటి గురువు యొక్క సన్నిధానం లభిస్తుందో అక్కడి నుంచి మనం ఆ గురువుని ఆశ్రయించి మన జీవితాన్ని ఎలా మనం సార్థకం చేసుకోవచ్చు అనేటువంటిది ఒక చక్కని విధానాన్ని మనకి ఇచ్చారు. అది ఇవ్వడం కూడా ఎలాగంటే తాను ఆచరించి నిరూపించి చూపించాలని గురువు చేసేటువంటి తను ఆచార్యుడు. అంటే అర్థం ఏమిటి? ఆచార్యుడు అనేటువంటి పదం చాలా పవిత్రమైనటువంటి పదం. అది చాలా పదాలు మనం చాలా తేలిగ్గా వాడేస్తూ ఉంటాం. గురువు అనేటువంటి పదము, ఆచార్యుడు అనేటువంటి పదాన్ని ఈ రోజు చాలా తెలిగ్గా వాడుతూ ఉంటాం. కాబట్టి ఉదాహరణ చేయదు ఏం గురువు అంటూ ఉంటాం. మనకు అర్థం తెలిసిన ఎంతో విలువైన పదాన్ని చాలా తెలివి ఆచారపరంగా వాడతాడు. ఏం గురు అని ఉంటాడు, ఎవరైనా ఆచార్యులు అని ఉంటాం. ఈ పేర్లు బావు, పేర్లో ఉండొచ్చు అంత మాత్రం కాకు అది ఆ పూర్తిగా రాకపోవచ్చు. కానీ వాడి అర్థం ఏమిటి? గురువు అనేటువంటి మాట అర్థం ఏమిటి? అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని తొలగించేటువంటి వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగును గురువు అంటారు. చీకటిని తొలగించేటువంటిది వెలుగు. అలా చీకటిని పోగొట్టి మనం రక్షించేటువంటి వెలుగుని గురువు అంటారు. చీకటి పోగొట్టి వెళ్ళేటువంటి శక్తి చీకటి అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటిని పోగొట్టేటువంటి శక్తిని గురువు అంటారు. ఆచార్యుడు అంటే ఏమిటి? శాస్త్రములలో చెప్పబడినటువంటి విషయాన్ని అవన్నీ కూడా తాను తెలుసుకొని వాటిని తను ఆచరించి ఆచరణలో పెట్టి దాని ద్వారా మన చేత కూడా ఆచరణలు పెట్టించగలిగేటువంటి వాడిని ఆచార్యుడు అంటారు. అంతేకాని పేరు పెట్టిన మాత్రం ఆచార్యుడు ఎవరు? వాక్యం ఏమవుతుంది? శాస్త్రాలు. శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళన్నీ కూడా తెలుసుకుని పొంగు చేసి తెలుసుకుని వాటిని తాను స్వయంగా ఆచరించి తన యొక్క ఆచరణ ద్వారా ఇతరుల చేత ఆచరింప చేయించేటువంటి వారిని ఆచార్యులు అంటారు. అలా మనకి తాను ఆచరించి నిరూపించి చూపించినటువంటి మార్గం మనకు చూపించినటువంటిది ఆచార్యుడు. మనకి ఎంత సులువైనటువంటి విధంగా చేస్తారు మనకి చేస్తారు వాళ్ళకి మనం ఏ ఎటువక్క వెళ్ళాలో ఏం చేయాలో మనకు తెలియదు. ఒక అడవిలోకి వెళ్ళామనుకోండి, ఆ అడవిలో ఏదారి ఎడ తీసుకుంటే మనకు తెలియదు, మనం తిరిగి రాయాలి మళ్ళీ. అలా కాకుండా ఎక్కడ వస్తే మనం మళ్ళీ గమ్యం చేస్తామో మనకి ఆ మార్గాన్ని చక్కగా చేసి ఆ మార్గాంతా ముందు మూడు ఉంటాయి అనేటువంటి విషజంతులు ఉంటాయి. ఆ మార్గాన్ని చక్కగా ఆ మూడు కలిగించి సుగమం చేసి మన చక్కగా మనం ఏమి ఇబ్బంది లేకుండా నడిచేందుకు చేసేటువంటి మార్గం చేసినటువంటి వారు వారు ఆచార్యులు అంటే అందుకనే వారిని మనం ఆరాధన చేస్తున్నాం. అందువల్ల అటువంటి రూపాల్లో మాట మాటికి అవతరిస్తూ ఉండడమే ఆయన లక్షణం. లేకపోతే ఆయనకి ఏం పొందింది ఈ మానవ రూపాల్లో మళ్ళీ మళ్ళీ రావడం అనేటువంటిది అవతరణం అనేటువంటిది చేయడానికి అవసరం లేదు. కానీ ఎప్పుడు చేస్తూ ఉంటాడు ఆయన నిరంతరము. ఇంతమంది జీవులందరినీ కూడా అలా నడిపించడం కోసమే ఆయన దిగి వస్తూ ఉంటాడు. అందువల్ల ఆచార్యుడు గురువు అనేటువంటిది. అందువలన దత్తాత్రేయుడు అనేటువంటి ఆయన్ని ఆది గురువుగా ఆరాధించడానికి కారణం అది. గురు సంప్రదాయానికి మూల పురుషుడుగా ఆయన ఆరాధించడానికి కారణం అది. ఈ సృష్టి మొత్తానికి కారణమైనటువంటి వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగు త్రిమూర్త్యాత్మకమైనటువంటి విధంగా పనిచేసినటువంటిది. ఆ త్రిమూర్తి ఆత్మకమైనటువంటి రూపంగా ఒకే రూపంగా అవతరించినటువంటిది అది దత్తాత్రేయ యొక్క స్వరూపం. ఆ విధంగా మానవ రూపంలోకి మానవులకు ప్రధానంగా ఒక గురువుగా ఒక సంప్రదాయాన్ని నెలకొల్పి మార్గనిర్దేశమైనటువంటి తిశందు మాటిమాటికి అవతరించినటువంటి స్వరూపమే దత్తాత్రేయ యొక్క స్వరూపం. ఆ స్వరూపమైన ఆ విధంగా మళ్ళీ మళ్ళీ రూపాలను దిగి అవతరించి రావడం అనేటువంటిది మనం గురు చరిత్రలో మనం పారాయణ చేసేటువంటిది నిరూపణ జరిగినటువంటి అటువంటి రూపాల్లో మనకి చాలా అతి సుందరమైనటువంటి రూపంలో మనకు వచ్చినటువంటి సాయినాథన్ అనేటువంటి రూపం. ఇవన్నీ కూడా మనకి చక్కగా అవగతం అయ్యేటువంటి విధంగా దాన్ని మనకి వివరించి అనేకమైనటువంటి దృష్టాంతాలతో మనకు చూపించినటువంటి వారు మాస్టర్ గారు. అందువల్ల వారు మనం స్మరించిన కారణం అంటే మనకి మార్గం ఎంత సులభంగా సులువుగా చేయడానికి వాళ్ళు కోరుకున్నారు అనేటువంటిది వారికి ఎంత కరుణా స్వరూపులు ప్రేమ స్వరూపులు అనేటువంటిది మనకు అనుభూతం అవుతుంది. అందువల్ల ఇంతటి అవకాశాన్ని మనకి ఆ భగవంతుడు కల్పించినప్పుడు మనం దాన్ని సద్వినియోగపరచుకోవాలి అంటే మనం దాన్ని వినియోగించుకోవాలి. అందుకు మనం మానవిక జీవితం అనేటువంటిది సాధన చేసుకోవడం జరుగుతుంది. మానవ జీవితం నాకు వచ్చింది మంచిదే. మానవ జీవితం అనేటువంటిది చాలా దుర్లభమైనటువంటిది అని మనకి పెద్దలు చెప్తారు. ఆదిశంకరాచార్య వారు జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. ఈ సమస్త జీవులను చేయకూడదంటే కూడా నరజన్మ అనేటువంటిది దుర్లభమైనటువంటిది. దుర్లభమైనటువంటి అంటే అర్థం అన్నిటికంటే గొప్పదైన అర్థం కాదు. చాలా మంది పొరపాటుకుంటాం అందుకంటే మనం చాలా గొప్పవాడు మానవుడు చాలా గొప్పవాడు కాదు. దుర్లభం అంటే అర్థం રાખે અવકાશ માં નાખો. కొన్ని వందల వేల జన్మలు గడుస్తూనే ఉన్నాయి. కానీ మనకి సాధన చేయడం ఎందుకు అంటే ఈ వందల వేల జన్మలో వచ్చేటువంటి సంస్కారం వచ్చేటువంటి మార్పు అంతా కూడా అన్ని జన్మలు అక్కడ లేకుండా తక్కువ జన్మల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడు మనం ఈ రకమైనటువంటి సాధన అనేటువంటి చేసుకుని సద్గురు యొక్క సమాధి చేయడం వల్ల గురువు యొక్క అనుగ్రహం వల్ల అటువంటి అవకాశం ఉంది. గురువు యొక్క అనుగ్రహం మనకు కలగాలంటే గురువు యొక్క సిద్ధంగానే ఉంటారు. మనం సాధనలో మనం చేయవలసినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. అది మనం చేయవలసిన అదే మనం ఈ పారాయణం వల్ల సద్గ్రంథ పారాయణం వల్ల మనకి కలిగేటువంటిది. ఇప్పుడు మనం ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఏదైతే సత్యాన్ని మనం తెలుసుకున్నామో మన యొక్క సాధన ద్వారా మన యొక్క అనుభవం ద్వారా దాన్ని అందరితో పంచుకోవడం అనేటువంటిది అది రెండవ పద్ధతి. అదే ఇది కూడా మనం ఇక్కడ కూడా మనం కొంత తెలుసుకోవాల్సినటువంటి ఏంటంటే మన సాధనలో కొన్ని రకాలైనటువంటి అనుభవాలు వచ్చి అనుకుంటాం. మనం సాధన మొదటి కొత్తల్లో కొంచెం ఉత్సాహంతో కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి. ఇలా వచ్చేటువంటి ప్రతిదీ మనం ప్రకటన చేసుకోవడం కదా మనం చేయవలసింది. మనకు వచ్చినటువంటి మనకు వెళ్ళినటువంటి అనుభూతుంది వీళ్ళని కూడా మనందరం మనం ప్రకటన చేసుకోవడం కోసం కాదు. అక్కడ తేడా ఉంది. ఈ అనుభవం ఈ అనుభూతులన్నింటినీ కూడా ఈ వెళ్ళి మన అనుభవంలో పొందినటువంటి వాటిని ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఎవరికైనా కలిగినటువంటి కష్టాల్లో వారికి ఆ కష్టం తగ్గడం కోసం ఇది ఉపయోగిస్తుందా అక్కడ మనం ఉపయోగించవచ్చు. అలాగే మనం సాయినాథుని మనం ఆరాధన చేస్తున్నాం అనుకోండి, ఆయన సాయినాథుని పరమాత్మగా పరతత్వంగా మనం ఆరాధన చేస్తున్నప్పుడు అన్ని రూపాల్లో ఉన్నటువంటి తానేని ఆయన నిరూపించినటువంటి మనం మన మాటమాటికి నిరూపించినట్టు చూశాము. మన కార్యక్రమం అంతా కూడా ఎక్కువ మన భాగం అదే. అది మనం తెలుసుకున్న తర్వాత కూడా మనం ఈ దీన్ని ఒక చిన్న సంకుచితమైనటువంటి పరిమితమైనటువంటిగా భావించిన వాటిని చేయకూడదు. అక్కడ కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏమిటి, సాయినాథుడు అనేటువంటి ఆయనది ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఇది వేరే మతం అనుకోకూడదు. మనం ఎక్కడ పొరపాటు పడతామంటే భగవంతుని ఒక మతంలో ఇరికించేసిన ప్రయత్నం మనం చేయకూడదు. అయితే మతం తప్పు కాదు, మతం అనేటువంటిది ఒక శిక్షణా కేంద్రం లాంటిది, ఒక విద్యాలయం, ఒక స్కూల్ ఉందనుకోండి. ఆ స్కూల్లో చదువుకునే విద్యార్థులు ఒక డిసిప్లిన్ ఉంటుంది. ఈ రకంగా చదివితేనే అది మనకి ఆ చదువు అవుతుంది. ఆ రకమైనటువంటి విధంగా ఆ స్కూల్ చదువుకోవాలి మంచిదే. కానీ స్కూల్ ఫైనల్ అయితే స్కూల్ పాస్ అయిన తర్వాత పై తొలిగురు అయ్యేటువంటి వాడు నేను ఈ స్కూల్లోనే ఉంటాను పై తొలిగురు పోయినా అంటారు. ఆ స్కూల్లో ఉండిపోయేవాడు పై తొలిగురు పెట్టాడు. అలాగే ఏ మతమైనా సరే మతం అనేటువంటిది ఒక విద్యాలయం లాంటిది. స్కూల్లో ఉన్నతమైనటువంటి విద్య పూర్తయిన తర్వాత ఇంకా ఉన్నతమైనటువంటి విద్యకి వెళ్ళడానికి చేయాలి. అందులో ఏది కూడా మతానికి మాత్రమే పరిమితం కాదు, భగవంతుడు ఏ మతానికి పరిమితం కాదు అనేటువంటిది. ఆయన సాయినాథుని చరిత్ర మనం చదివినప్పుడు మనకు అర్థమైనటువంటి ఏమిటి, అది ఎటువంటి అవతారము, అన్ని మతాల యొక్క సమన్వయమైనటువంటి మూర్తి అని మనకు తెలుస్తుంది కదా. అన్ని మఠముల యొక్క సమన్వయమైన మూర్తి గ్రామాల సాయనాథం దర్శించిన తర్వాత మళ్ళీ సాయనాథంలో ఒక వేరే మతం అని అనుకోండి, అంటే మనం వేరే పడాలన్నమాట. అంటే మనం ఏం చేస్తున్నాం, సాయనాథుని కూడా ఒక పండితుడిగా మనం చేసేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. ఆయన పండితులు కాదు, మనము ఆయన మనం పరిమితులుగా చేసేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. అంటే పొరపాటు మనం చేసేటువంటి, అందుకని నేను సాయనాథుని యొక్క మతానికి చెందినటువంటి వాడిని అని మనం అనుకున్నాం అనుకోండి. సాయనాథులు లేనటువంటి ఒక మతం, బాణానికి ఒక మతం, శ్రీకృష్ణుడి ఒక మతం, ఇలా ఉండదు. భగవంతుడు అనేటువంటిది ఆయన అందుకనే నన్ను రాస్తారు. సాయనాథుడు ఏ మతానికి చెందినటువంటి వాడు కాదు, కానీ అన్ని మతానికి చెందినటువంటి వాడు. భగవంతుడు ఏ ఒక్క మతానికి పరిమితులు కాదు, అన్ని మతాలను, అందుకని ఏ మతానికి సంబంధించిన రూపమైనా సరే ఆ రూపంలో ఆరాధనకు పడుతున్నటువంటి వాడు అయినప్పటికీ భగవంతుడు ఒక తత్వం ఒకటే వెలుగు అని మనం తెలుసుకుంటాం. అందుకని మళ్ళీ మనం ఎక్కడ పొరపాటు పడతామంటే మనం ఈ రకంగా ఏ రూపాన్ని మాత్రమే అందినటువంటి వాడే మాత్రమే మనం భగవంతు భక్తులు మిగతా వాడు కాదనేటువంటి పొరపాటు మనం పడదు. మరొకటి ఏమంటే ఏ గురువు గొప్పవారు అనేటువంటిది అక్కడ పొరపాటు పడుతుంటాం. గురువులు మార్పు చేసేటువంటి ప్రయత్నం చేసుకుంటాం మనం. సాయనాథుడు గొప్పవాడ, అయితే రామకృష్ణరావు గారు గొప్ప, అయితే రామహర్ష, ఇలా కొంతమంది ఏ గురువు ఎక్కువ శక్తివంతుడు, ఏ గురువు ఎక్కువ గొప్ప అనేటువంటిది అక్కడ మళ్ళీ మనం వేరులో పడతాం అనమాట. అంటే మీరందరూ వేరు వేరు అనుకోవాలనే మన పొరపాటు. నిజానికి శరీరంలో సాయనాథుడు సేవ సన్నిధిగా ఉంటే ఉన్నప్పుడు నాకు జ్ఞానం మరి కలుగుతుందో. మరి అక్కడ తిరువన్నామని వెళ్ళి రమణాశ్రమంలో ఆయన సన్నిధిలో ఉంటున్న అదే అనుభూతి కలుగుతుంది, లేదా దేవుడు మధ్య వెళ్ళి రామకృష్ణ భగవాన్ సన్నిధిలో ఉంటున్నా కూడా, లేదా ఎక్కడికి వస్తున్నా కూడా, ఎక్కడ మనం ఉన్నా కూడా ఒకటే అనుభూతి కలగడం తప్పదు, రాగలుగుతుంది. ఈ భేద తెలుసుకున్నటువంటి వాడికి ఎక్కడా అనుభూతి కలగదు. అది లేదు ఇది లేదు అనేటువంటి భేద దృష్టి, కళ్ళ దృష్టి ఉన్నటువంటి వాడికి ఎక్కడున్నా కూడా అనుభూతి కలగకపోతుంది. అయితే మనకి ఒక రూపం ఎక్కువ ఆరాధనీయంగా ఉండదు, తప్పలేదు. అంటే ఏమిటి, మనకి ఎందుకు ఒక రూపం, ఈ రూపం నాకు చాలా ఇష్టం, నాకు పైన రేపు రూపం ఇస్తామని అనుకోండి, ఆ రూపంలో మనం ఆరాధన చేస్తున్నాం భగవంతుని అనుకోండి, అప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఈ రూపం కనిపిస్తుంది అని జరగవలసినటువంటి. మనం ఒక స్వరూపం, ఒక రూపంలో మనం గురువు యొక్క అనుగ్రహం కలిగింది, ఆ గురువు యొక్క పాదాలను లభ్యం అయ్యాయనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన గురువే దర్శనమిస్తారు. ఏ ఆలయానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన గురువే దర్శనమిస్తారు. అంటే అర్థం ఏమిటి, మొత్తం ఏ రూపాయల్లో ఉన్నటువంటిది ఒకటే అనేటువంటిది అర్థం మళ్ళీ నిరూపణ తెలుస్తుంటుంది. కానీ మనకి ఇష్టమైన రూపం మనకు నిర్మిస్తుంది, దాని తప్పలేదు. రమణ మహర్షి యొక్క భక్తులు అనుకోండి, అక్కడ నిర్ణయించిన రామ మహర్షి యొక్క భక్తులకి శని వెళ్ళి సాయనాథ దగ్గర వెళ్ళి రామ మహర్షి కనిపిస్తారు. మన శైలి ఆపకంగా ఉంది, మనం ఎన్నిసార్లు ప్రయాణం చేశాం, ఒక భక్తులకి అందులో రామ మహర్షి కనిపించాడు. ఇంకోటి పండుగ కూడా వెళ్తారు ఎప్పుడు ఒక భక్తులు, వాడు పాండరాంగడ యొక్క భక్తులు, వాడు సాయనాథం చూస్తే పాండరాంగ కనిపించాడు, కానీ రాముడు భక్తుడు, రాముడు కనిపించాడు. అలాగే నీకు ఏ రూపం అయినటువంటి ఆరాధ్యమైనటువంటి రూపం, ఆ రూపం ఎక్కడికైనా కనిపిస్తుంది అని తప్పు కాదు, అది ఉండవలసిన స్థితి అది. అంతేకాని ఈ రూపం మాత్రమే నిజమైనటువంటిది, మిగిలినటువంటి అన్ని కూడా మిగతా ఆరాధించేటువంటి రూపాలను తప్పనుకుంటే అక్కడ మళ్ళీ మనం పొరపాటు పడతాం అన్నమాట, అక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకని పారాశ్రుడితో నియమం అన్నారు సార్, అది ఎంత మనం గుర్తుపెట్టుకో అర్థం చేసుకోవాలంటే ఏ రూపంలో సరే, ఎన్ని రూపాల్లోనూ ఏ రూపంలో ఉన్నటువంటి సరే ఆరాధన చేసేటువంటి అందరూ మనకి పారాశ్రయం ఉంటుంది. మనకి అందరితో మనం మైత్రి అయినటువంటిది కావాలి, లేకపోతే మనం ఏమంటున్నాం, మనం సంకూర్తి అయిపోతాం. మనం భగవంతుడు సంకూర్తుడు కాదు, సాయినాథుడు విశ్వాస తప్పకుండా మనం అనుకున్నప్పుడు మనం తెలుసుకున్నప్పుడు మనం ఆయన ఇస్తున్నప్పుడు అంటే మనం ఎక్కడ చూస్తాం ఆయన మనకి మనం ఆరాధిస్తాము ఆయన ఆయనే కనిపిస్తారు. ఒకళ్ళు కనిపిస్తుంది అయితే భగవంతు కోసం ఇన్ని రూపాయలు ఎందుకంటే ఒకే రూపంలో అమ్మచ్చు కదా అని మళ్ళీ ప్రశ్న వస్తుంది. ఇన్ని రూపాయలు వెంకటేశ్వరమేంటి, మళ్ళీ ఇంకోదాక విశ్వేశ్వరుడు ఏమిటి, ఇంకోదాక పాండురంగుడు ఏమిటి, లేదా ఇంకోదాక సాయిబాబు ఏమిటి, ఇన్ని రూపాయలు ఎందుకంటే కన్ఫ్యూజన్. భగవంతుడు ఏదో ఒక్క రూపంలో నిర్మించారు కూడా అందరినీ ఒకే రూపంలో నిర్మించారా, ఇంకా మనకి ఎప్పుడు భయం, మనకి ఎప్పుడు భేదం ఉండదు కదా, మనకి అనుమానం రాదు కదా అని కొంతమంది అనిపిస్తుంది నిజమే. కానీ భగవంతుడు మన ఇష్టం మనం చెప్పినట్టు నేర్చుకోలేదు కదా ఆయన, ఆయన అడగట్టున్నాం ఏమైనా ఎన్ని రూపాయలు ఎందుకున్నావు ఒకే రూపంలో అవ్వచ్చు కదా అని అడగడానికి మనకు అవకాశం లేదు. ఎందుకంటే ఆయన ఏమంటాడంటే నా ఇష్టం అంటాడు, నేను ఎన్ని రూపాయలు ఉండదా ఉంటాను, నువ్వెవరు అడగడానికి ఆయన మనల్ని చేయాలి. భగవంతుడు ఒకసారి ఒక ఆయన ఫ్రాన్స్ దేశంలో మన మాస్టర్ ఈకే గారు ఫ్రాన్స్ దేశంలో ఒక చోట వాళ్ళకి ఉపన్యాసాలు ఇస్తున్నప్పుడు ఒక ఆయనతో ప్రశ్న వేశాడు, మీరు భగవంతుని గురించి చెప్తున్నారు కానీ భగవంతుడు ఇన్ని రకాలైన కూడా ఎంత సృష్టింపు చేయాలంటే కొంతమంది మంచివాళ్ళు, కొంతమంది చెడ్డవాళ్ళు, కొంతమంది దుష్టులు, కొంతమంది సుఖంగా ఉన్నవాడు, కొంతమంది కష్టపడుతున్నటువంటి వాడు, ఇన్ని రకాలుగా ఉన్నాయవన్నీను ఇవన్నీ ఎందుకు చేయాలని భగవంతుడు అందరినీ కూడా చక్కగా సుఖంగా ఒకే రకంగా అందరికీ ఒకే విధంగా సృష్టించగలరా అని ప్రశ్న వేశాడు. వేస్తే చెప్తారు వివరించి, నాయన అలా కాదు, పూర్వకర్మ ఫలం అనేటువంటి దానివల్ల వాడి అనుభవాలు ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ కూడా వివరించి చెప్తే వాడు ఒప్పుకోలేవాడు. అలా కాదు, భగవంతుడు ఎందుకు చేయాలి సృష్టి, ఈ భేదాలను ఎందుకు ఉండాలి భగవంతు సృష్టిలో అని కొంచెం విధం కావాలని చేశాడు. చేస్తే అప్పుడు కొంతసేపు ఏమన్నారు, ఈ ప్రధానమైనటువంటి సమాధానం చెప్తా విన్న ఆయన ఏంటంటే, ఆ భగవంతుడు సృష్టి చేసే ముందు ఎలా చేయాలో అడగడానికి ఓ పక్కన లేదురా, నేను అడుగుతాను నువ్వు అసలు ఇప్పుడు భగవంతుడు సలహా ఇస్తున్నావు కదా, కానీ అప్పుడు నువ్వు పక్కన నేను సలహా ఇవ్వడానికి ఏం చేస్తాడు పాపం అని నా సృష్టించాడు. అప్పుడు మనకు వస్తున్నాడు మా తరాలి ప్రశ్నలు వస్తాయి, ఎందుకు భగవంతుడు ఎన్ని రూపాయలు ఎందుకండి, ఒక రూపాయలు సరిపోయి వస్తే అని మనకు అనిపిస్తుంది. కానీ మనము ఒక బట్టల షాపులో వెళ్తాం లేదా బట్టలు కొనుక్కోవడానికి, మన తల్లు అయితే చీరలు కొనుక్కోవడానికి వెళ్తారు, చీర బట్టల షాపులకు వెళ్తారు, ఒక చీర కొనే మనం ఒకటో రెండో కొంటాం మహా అయితే, కానీ ఆ షాపులను ఒక 100 చీరలు మన ముందు కలుస్తారు, ఒక 100 50 చీరలు తీసి అక్కడ ఆ చీరలు ముందు కలుస్తాడు షాపతను. అంటే అర్థం ఈ 100 150 చీరలు మీరు కొనేస్తాను అనుకుంటాడు ఆ పిచ్చివాడు షాపు, ఆ షాప్ అయినా మీరు కొనేయగలరా అని ఒకటో 100 చీరలు కొంటారు తెలుసు ఆయనకి, మీరు కొనేది ఒక చీర 2 చీరలు కొంటారని తెలుసు, మరి ఒక చీర 2 చీరలు కొనేటువంటి వాళ్ళ ముందు ఇది రకరకాల చీరలు ఎందుకు పెడుతున్నాడు ఆయన. అంటే అర్థం తన షాపులోకి వచ్చినటువంటి వారు కనీసం ఒకడైనా కొనుక్కెళ్ళాలని ఆయన ఉద్దేశం చూసారా. అంతేగాని ఇవన్నీ మీరు కొంటారనేటువంటి అంత పిచ్చివాడు కాదా షాప్ ఆయన. అలాగే భగవంతుడు కూడా ఇన్ని రూపాయలు అనేటువంటి ఎందుకు 100 రూపాయలు ఎందుకు వచ్చాడంటే అందులో ఏదో ఒక రూపం మనకు నచ్చితే ఆ రూపం ద్వారా నేను మనం పట్టుకుంటే మనం ఉద్రేకపడతాం అది ఆయనకు కావాల్సింది. అంతేగాని ఇన్ని రూపాయలుగా వచ్చి మనకి కన్ఫ్యూజన్ కోసం కాదు, ఒకరికి సంగంగా రూపం ఇస్తాం, ఇంకోటి ఇంకో రూపం ఇస్తాం, ఇంకోటి అమ్మవారి అంటే ఇస్తాం, ఇంకోటి శివుడు అంటే ఇస్తాం, ఎవరికి ఏ రూపం ఇష్టమైనా సరే ఆ రూపంలో భగవంతుని ఆరాధన చేస్తే అది ఆయన కావాల్సింది భగవంతుడు. అందరూ కూడా భగవంతునికి అనుభూతి పొంది వాళ్ళు ఉద్దరింపబడటం భగవంతుడికి కావాలి, అందుకని 8 రూపాయలు ఆయనవే. అయితే మన దుఃఖిటిలో మనకు ఒక రూపం ఇష్టం కాబట్టి ఈ రూపం మాత్రమే భగవంతుని మిగతా రూపాయలు కావాలనుకుంటే మనం అజ్ఞానంలో పడతాం అని మనం అటువంటి మనం పొరపాటు పడకూడదు. మనకు రూపం ఇష్టం, ఆ రూపాయలు మనం ఆరాధన చేసుకోవడం అది మనం చేయవచ్చుంది, కానీ వేరే రూపంలో భగవంతుని ఆరాధన చేసేటువంటి వాడు వాడు తప్పు అనుకోవచ్చు. ఎందుకంటే మనంతా నిర్ణయం చేయవలసినటువంటిది. ఎవరు ఎంత రాడప్పుడు ఎవరు ఎంత సాధనప్పుడు మనం నిర్ణయిస్తాం, అది మనకు సంబంధించినటువంటి విషయం కాదు. మనకు సంబంధించినటువంటిది మనం సాధన అనేటువంటి ఎవరు చేస్తున్నాం. మనం ఎంతవరకు బలవత్వంగా మన జీవితాన్ని నిర్వహిస్తాం, ఇది మనకు సంబంధించింది. అందుకని ప్రతి ఒక్కరు అందుకని ఏమంటే ఉద్దరే ఆత్మ ఆత్మానం స్పష్టంగా చెప్పాడు భగవద్గీతలో స్వామి. ఎవరు ఎవరైనా ధరించడం అనేటువంటి తెలియదు, ఆత్మ ఆత్మానం ధరేస్తుంది, తనను తాను ఉద్ధరించుకోవాలి. అయితే తను తాను ధరించుకోవాలి చెప్తే గురించకండి, మరి ఇంతేపడి మీరు చెప్తున్నందుకు తను తను ఎలా ఉద్ధరించుకోవాలో తెలియదు కాబట్టి గురువు మనల్ని మార్గదర్శనం చేస్తారు. మరి ఏం చేయాలో ఎలా చేయాలో మనకు తెలియదు. అందువల్ల మనకి ఎలా చేయాలి ఏం చేయాలి అనేటువంటి మార్గదర్శనం చేసేటువంటి అది గురువు అంటే. అందుకని ఆచరణ అనేటువంటిది ఎలా ఉండాలో చూపించేటువంటిది గురువు. గురువు చూపించేటువంటి లేదు, ఆచరణ చేయకుండా కూడా శిష్యుడు. అందుకని శిష్యుడుగా ఉండేటువంటి ప్రయత్నం ముందు మనం చేస్తే కాదు, గురువుగా ఉండేటువంటి ప్రయత్నం చేద్దాం కాకుండా పొరపాటు పడుతున్నాం. గురువుగా ఉండే ప్రయత్నం చేయక్కర్లేదు, ఎందుకంటే గురువుగా ఉండడం చాలా కష్టమైన పని. కొంతమంది గురువు అనేటువంటి ఒక ప్రొఫెషన్ అనుకుంటారు. ఈ రోజు చాలా మంది రంగాలు తయారవుతున్నారు. నీ ప్రొఫెషన్ ఏంటంటే గురువు, గురువు ప్రొఫెషనా? గురువు ప్రొఫెషన్ అవ్వదు, ఎప్పుడు కూడా చేస్తున్న అర్థం కూడా అవ్వదు. నీ వృత్తి ఏంటంటే గురు వృత్తి, గురు వృత్తి అది ఉన్నది ఇక్కడ. అందుకనే శిష్యుడుగా ఉన్న ముందు మనం చేతవుతే అచ్చారణ ఉంది మనకి. మంచి గురువు చెప్పినటువంటి విధంగా, భగవద్పాదం మనం గురువు చెప్పినటువంటి విధంగా మనం నడుచుకునేటువంటిది సాధన మనకు ఉంటే ఓ గురువు అయినంత లెక్క. గురువు అసలు మనం గురువు అవసరం చాలా వచ్చిన తర్వాత నాన్నగారు కానిపిస్తుంటే గురువు అలా ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే అందరూ కూడా దండ వేస్తారు, సేవలు వస్తారు, నమస్కారం చేస్తారు, మనకు అది ఒకటే కనిపిస్తుంది. మరి ఆయన చేస్తారు నిజం మనం చేయగలమా చేయలేము. ఆయన ఎక్కడో ఉంటే ఎక్కడో ఆపదలో ఎవరో ఉంటే మనం రక్షించగలదు. మనం ఏం చేయగలం అని మనమే మనం రక్షించగలేము. ఆయన మనకెవరికి మనకు తెలీదు, మనం దగ్గర ముందుకొచ్చుకుంటే అదే ముందుకొచ్చుకుని మనబడుకుంటాం మనం. అలాంటిది ఇంకొక కడుపు ఆపడగలిగితే ఇక్కడే ఉండి అక్కడ మనం రక్షించినటువంటి అనే సందర్భాలు గురువు ఉంటాయి. మనం ఎక్కడ చేస్తాం ఆ పని? మన శరీరామంతం మన పారాయణ మన తెలుసా కలిగిస్తుంది అలాగే. అలాగే మనిషి జీవితంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సందర్భాలు మనకి కావాలండి. ఒకే సమయంలో అనేకమైనటువంటి చోట్ల వాళ్ళ యొక్క సన్నిధి వాళ్ళు రక్షించినట్టు కలిగిస్తుంది. మనకు ఎలా సాధ్యం అవుతుంది? అందుకని మనం గురువు అవ్వాలనేటువంటి చాలా పడవలు చేయకూడదు అని అన్నమాట. అయితే ఒక విచిత్రం ఉంది, మనం రకమైన సాధన చేస్తూ మనం నడుస్తూ ఉంటే మన గురువు సాధించేటువంటి వాళ్ళు మనం ఉంటారు, వాళ్ళు మన గురువు అనుకుంటారు. అది వాళ్ళ సంబంధించింది, మన సంబంధించింది కాదు. అంత మాత్రం చేత నేను కూడా గురువు అయ్యాను అని కొంతమంది మనం కూడా ఉంటే అంత మాత్రం అనుకోవడానికి తెలియదు. గురుత్వమైనటువంటిది కేవలం వేషభాషల వల్ల కానీ ఎవరి దేని వల్ల కానీ వచ్చేటువంటిది కాదు. అందుకని ముందు మనం గురువు గారు మనం చూపించినటువంటి మార్గంలో జాగ్రత్తగా మనం నడవగలిగితే అప్పుడు కావాల్సింది అది. అందుకని ఒక మంచి శిష్యుడిగా, అలాగే శిష్యుడుగా ఉన్నటువంటి ఇతరులందు మనం చక్రవర్తంతో ఉండగలగడం, ఇది మన ప్రధానమైనటువంటిది. మనం ఎవరినైతే గురువుగా మనం ఆరాధిస్తున్నామో అలాగే మనలానే ఉన్న గురువును ఆరాధించుకున్నటువంటి వాళ్ళందరితోనూ మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, అక్కడ మనం మన యొక్క సాధన ప్రధానమైనటువంటి అంశం. అది లేకుండా కేవలం మనం ఏదో మార్గదర్శనం చేస్తాము, మనం చేస్తాం అనుకోవడం అనేటువంటి హాస్యాస్పదంగా ఉంది. అందులో మనకి చక్కటి మార్గాన్ని చూపించినటువంటిది, ఏం చేయాలో ఎలా చేయాలో అనేటువంటిది, ఆచరణ చేసినటువంటిది, మనకు నిరూపణ చేసినటువంటిది అది ఉంది కాబట్టి చక్కగా మార్గంలో నడిచేటువంటి ప్రయత్నం మనం చేయడం అది మన సాధన చేయవలసినటువంటిది. మన గురువు మన ఎందు ఎప్పుడు సంతోషిస్తారు, మన ఎందు ఎప్పుడు ఆయన చేస్తారంటే మనం మన కర్తవ్యాన్ని ఇతరులని ఎంత బాగా చేస్తున్నాము అంటే ఇతరులు ఎవరు బాధపడుతున్నప్పుడు ఆపదగా ఉన్నప్పుడు వాళ్ళకి మనము ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మనం సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అది గురువు చేసేటువంటి ఇంకా మన క్వాలిఫికేషన్ అయినటువంటిది అదే. మనకి మనం బాగుండాలంటే ఏం చేయాలి, మనం ఎవరికి వాళ్ళము అందుకంటే మించి మనం కోరేటువంటిది అంటే మనం బాగుండాలని అనుకుంటాం. మనం ఎవరైనా అనుకోవడం తప్పలేదు, మనం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి అనుకోవడం తప్పలేదు మంచిదే. కానీ మనం బాగుండాలంటే అందుకోసం మనం ఏదైనా మనం ఒక కర్తవ్యం ఒక ఆచరణ ఉంటుంది కదా, ఏం చేయాలి మనం దీనికి. మనకి పెద్దలు చూపించేటువంటిది ఏంటంటే మాస్టర్ గారు వారికి జీవితాలు తెలిసేటువంటిది అందరూ బాగుండేందుకోసం నువ్వు ఏమైనా ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే మనం బాగుంటాం, అదొకటే సత్యం. మనం బాగుండాలంటే ప్రయత్నం మన జీవితాంతం చేసినా కూడా మనం బాగుండదు, ఏదో బాగుండేట్టుగానే ఉంటుంది. కావాలంటే జీవితం అంతా మనం పరిశోధన చేసి చూసుకోవచ్చు. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అనేటువంటిది ప్రయత్నం నిరంతరం మనం ఒక జన్మంగా చేసి చూసుకోవచ్చు కావాలంటే. కానీ ఎప్పుడు కూడా ఏదో లోటు అనిపిస్తేనే ఉంటుంది, బాగుండదు. కానీ అందరూ బాగుండేందుకోసం మనం చేతనైనటువంటి ప్రయత్నం మనం నిరంతరం చేస్తున్నప్పుడు అప్పుడు మాత్రం బాగుంటాం. ఎందువల్లంటే అందరూ బాగుండాలి అన్నప్పుడు అందరూ మనం కూడా ఉన్నాం కాబట్టి ఆ దానికి మనం గుర్తుపెట్టుకోవాలి. మనం అక్కడ ఎక్కడ మనం వేరేద్దాం అని అంటే అందరూ బాగుండేందుకోసం చేస్తే నాకేమొస్తే అనుకోకూడదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, అక్కడ అందరం ఇక్కడ అందరం కూడా ఇదేం అవ్వకుండా క్షేమంగా ఉండాలి అని మనం ప్రయత్నం చేస్తే ఆ ప్రతి ఒక్కరూ మనం అందులో అందరంలో కలిసే ఉంటాం మనం, కాబట్టి అందరం బాగుంటాం. ఇది సృష్టిలోనటువంటి ధర్మం. ఇక్కడ ధర్మం అనేటువంటిది మనం ఆచరించడం వల్ల మనం రక్షింపబడతాం. మనకు ఒక వాక్యం చెప్తారు పెద్దలు, ధర్మం రక్షతే రక్షిత అని. అంటే అక్కడ మనం అనుకున్నాం ధర్మాన్ని మనం రక్షిస్తే మనం అది రక్షిస్తుంది అని అర్థం చెప్తూ ఉంటారు. అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మాన్ని మనం రక్షించేటువంటి మనగాడ మనం, ధర్మాన్ని రక్షించేటువంటి కూడా భగవంతుడు. మరి అదేమిటి, మరి వాక్యానికి అర్థం ఏమిటి ధర్మాన్ని రక్షత రక్షిత అని అంటే ఇక్కడ రక్షిత అంటే రక్షించడం చేత అంటే అర్థం ఏంటంటే ధర్మాన్ని జాగ్రత్తగా ఆచరిస్తూ ఉండడం చేత అర్థం. ధర్మాన్ని ఆచరిస్తూ ఉండడం చేత ఆ ధర్మం మనం రక్షిస్తుంది అని అర్థం. ధర్మాన్ని ఎక్కడి నుంచి పోతుంది, ఆచార ప్రభో ధర్మ ఆచరణ అనేటువంటి దాన్ని ధర్మం అనేటువంటిది పోతుంది. సదాచారం సత్కర్మ ఆచరణ అనేటువంటి దాన్ని ధర్మ ప్రభు అత్యుత ధర్మానికి ప్రభువు భగవంతుడు. ఎందుకంటే భగవంతుని యొక్క అధీనంలో ధర్మం ఉంటుంది. ఆ ధర్మం అనేటువంటిది ఆచరణ అనేటువంటి దాని ద్వారా మనకు వ్యక్తం అవుతూ ఉంటుంది, అది మనం రక్షిస్తూ ఉంటుంది. అందుకని కృష్ణుడు ధర్మం ఏమిటి, అందులో ధర్మమే మనకు కనిపించేటువంటిది అంటే అందరి యొక్క అందరూ బాగుండాలనేటువంటి ప్రయత్నం మనం మనస వాచ కర్మణ మనం చేస్తున్నంతసేపు మనం బాగుంటాం. ఎప్పుడు మానేస్తామో అక్కడ మనకి బాగుండటం అనిపిస్తుంది, బాగా ఏదో బాగుండటం అనిపిస్తుంది మనకి, అదే అసలు రహస్యం. అంతేగాని ఇంకోటి బాగుండేట్ చేస్తే మనకేం వస్తుంది అనుకున్నటువంటి ఆ జన్మకి చాలా తీవ్రపడుతుంది, బాగుండా ఉండదు. అందుకనే కనీసం మనం బాగుండకపోయినా ఇతరులు బాగుండేటువంటి ప్రయత్నం మనం చేయాలి అట్లీస్ట్. ఇది ఎలా ఉంటుందంటే ఒక చోట పూరి గుడిసెలు చాలా ఉన్నాయనుకోండి, లోపల మొట్టమొదటి గుడిసెకి నిప్పు అనుకుందనుకోండి, అప్పుడు అందరూ వచ్చి ప్రయత్నం చేసి నిప్పాకేస్తే అందరూ రక్షింపబడతారు. అలా కాకుండా ఎవరు నా ఇల్లు యాత్ర ఉండాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నప్పుడు అలా అన్ని ఇల్లు కలిపోతాయి. ఇది కృష్ణధర్మం ఉంది. అందుకని ఎప్పుడైనా సరే ఎవరికి వాళ్ళు మనం రక్షించుకుందాం అనుకున్నటువంటి వాడు ఎప్పుడు రక్షింపబడడు. ఎందుకంటే మనం మనం రక్షించుకోలేము అనుకుంటా రక్షించుకోగలవాడు, మళ్ళీ మనం రక్షించుకోగలం అనుకున్నటువంటి పొరపాటు పడ్డవాడే తుపాకులు పట్టుకుంటుంటారు. ఎప్పుడన్నా ఆయుధాలు తుపాకులు ఆయుధాలు ధరించేటువంటి వాళ్ళు ఎందుకు ధరిస్తారంటే తెలియవాడు. వాళ్ళందరూ అనుకుంటారంటే నా దగ్గర ఆయుధాలు కాదు నేను రక్షించుకోగలను. ఏది రక్షించలేదు, ఆయుధాలు రక్షించరు. ఏది రక్షిస్తున్నామని మన సత్ప్రవర్తన ధర్మాచరణ అవి రక్షిస్తాయి కానీ ఆయుధాలు రక్షించలేదు. ఆయుధాలు రక్షిస్తున్నాయి ఎంతమంది ఎక్కువ ఆయుధాలతో. అందువల్ల మనం మనం రక్షించుకునే ప్రయత్నం కాదు చేయవలసింది. అందరి యొక్క మన చుట్టూ ఉన్నటువంటి అందరి ఎందు అందరూ బాగుండేందు కోసం మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో మనల్ని మనం మరచిపోవాలి అది మనం చేయవలసింది. అప్పుడు మనకి భగవతత్వం అంటే ఒక అనుభూతి కలుగుతుంది. అది ఒకదా కాలదు మనకి. అప్పదాకా మనకి భగవంతుడి గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం కానీ భగవంతుడికి అనుభూతి మాత్రం కాలదు. భగవంతుడి గురించి చెప్పుకోవడమే ఎప్పుడూ ఉండే అనుభూతి లేకపోతే ఎలా ఉంటుందంటే ఒక చక్కటి రుచికరమైనటువంటి ఆహారం తయారు చేశారు తల్లులు. నా ఆహారం మనకు పెట్టారనుకోండి, ఈ ఆహారం స్వీకరిస్తున్నప్పుడు నా యొక్క అనుభూతి ఉంటుంది తప్ప అది ఎలా తయారు చేశారు దానిలో ఏం వేశారు ఇవన్నీ మీరు చెప్తూ ఉన్నారనుకోండి వింటుంటే బాగానే ఉంటుంది. కానీ ఆ తింటే కలిగేటువంటి అనుభూతి వింటుంటే అక్కడ జరిగేటువంటిది ఏముండదు. ఏమండి ఎవరైనా ఆకలితో ఉన్నటువంటి వాడు ఉంటాడు, వాడికి ఆహారం తీసుకొచ్చి పెడితే వాడు తింటే ఆకలి తీరుతుంది. కానీ వాడికి ఆహారం ఎలా తయారు చేస్తారో పెద్ద ఒకటి అది చెప్పారనుకోండి వాడికి చెప్తాడు వాడికి ఇంకా ఆకలి ఎక్కువ ఉంది వాడికి. వాడికి అసలే ఆకలి బాగుంటే వాడిని కూర్చోబెట్టి ఆహారం ఎలా ఉండాలి ఆహారం వల్ల ఎలా ఉంటుంది ఎలా ఉత్పత్తి చేస్తారు అని చెప్పారనుకోండి వాడికి ఏం ఉపయోగం లేదు. వాడికి ఆకలి ఆహారం తీసుకుంటే ఆకలి తీరుతుంది తప్ప ఒక రకంగా తీరదు. అలాగే భగవంతుని గురించి కేవలం చెప్పుకోవడం మాత్రమే కాదు భగవంతుని గురించి కలగాలంటే మనం ఆచరణ అనేటువంటి ఉండాలి. ఆచరణ లేకపోతే ఏ అనుభూతి కలగదు. అయితే ఆచరణ కలగాలంటే దానికి ప్రేరేపణ ఆచరించేట్టుగా ప్రేరేపించేటువంటిది సద్గ్రంథ పఠనము సత్పురుషుల సమాత్మ ఇవన్నీ కూడా ఎందుకు ప్రేరకము. మన చేత ఆచరణ చేయించడం కోసం మన ప్రేరేపణ కలగజేస్తాయి. ఎందువలన పారాయణ చేస్తే మనకి ఓహో దాంట్లో వాళ్ళు ఇలా వాళ్ళ వాళ్ళకి అనుభూతి కలిగింది వాళ్ళు ఇలా చేశారు మనకు కూడా ఆ రకంగా ప్రయత్నం చేద్దాం ఆ రకంగా మనం ప్రవర్తిద్దాం అనేటువంటి మనకి ఒక ప్రేరణ మనకు కలుగుతుంది. అందుకోసం అందుకనే మనకి భగవద్భక్తులు అనేటువంటి వాళ్ళ యొక్క చరిత్రలు మనం చదువుకోవడానికి కారణం అది. భగవంతుడు స్మరించడం అంటే భగవద్భక్తుల యొక్క కథను స్మరించడము అని మన భాగవతం చేస్తుంది. మనకి పారాయణం అనేటువంటి అన్నీ కూడా అటువంటిదే. సాయి సన్నిధి అలాగే సాయి యొక్క అనుభూతి స్థానాన్ని పొందినటువంటి వాడు వాడు ఎలా పొందారు ఇవన్నీ మనం ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నాం తెలియని విషయాలు కావు మనకు తెలీదా. మనం మళ్ళీ అదే చెప్తూ ఉంటాం చూసారు సమాచారం మన ఎన్ని విషయాలు కలుసుకున్నా మళ్ళీ అదే విషయాలు చెప్పుకుంటాం కదా కొంతమంది అనుకుంటారు. ఏంటండి ఇది కావాలకు అనేక కంటే అరవై విషయాలు కదండి మళ్ళీ చెప్పుకోవడం. ఆ ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఎందుకంటే ఆనాడు కాబట్టి మళ్ళీ ఎందుకు తిన్నామంటేనే ఉంటుంది. మనం పుట్టినప్పటి నుంచి ఇప్పుడు 55 సంవత్సరాలు వచ్చాయి పుట్టినప్పటి నుంచి అదే అన్నం తింటున్నాం నేను కొత్తగా అన్నం తింటున్నాం మనం అదే అన్నం తింటున్నాం అదే కోవాలు తింటున్నాం అన్ని అదే తింటున్నాం ఏం మనకి ఏమి మనకు అనిపించండి ఎప్పటికప్పుడు ఆకలేసినప్పుడు అప్పుడు ఎంత రుచిగా ఉంది అనిపిస్తుంది ఇవాళ ఎంత రుచిగా చేశావు అని అంటాం మనం భార్యలో తల్లిలో ఇంకా ఎవరు వండి పెట్టాలి అమ్మా ఇవాళ ఎంత రుచిగా ఉంది వాళ్ళు రోజు రుచిగా చేస్తుంది అమ్మ ఒక రోజు రుచిగా చేయాలి చేస్తుంది కానీ ఆకలి లేనప్పుడు మనం రుచిగా ఉండదు. అది ఆకలి లేచినప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఆకలి లేచినప్పుడు ఒత్తిడి ఏం వడగబెట్టిచ్చినా రుచిగానే ఉంటుంది. చూసారా? అలాగా మనకి మాటి మాటికి మళ్ళీ చెప్పుకున్నా కూడా ఎప్పటికప్పుడు కొత్త వచ్చేది. ఎందుకని భగవద్భక్తులైనటువంటి వాళ్ళు, భగవద్ భక్తులైనటువంటి వాళ్ళు మరే వాళ్ళ కథలు, ఆ కథ శ్రవణం అనేటువంటి చాలా ప్రధానమైనటువంటి, అందుకే మన భాగవతం వచ్చింది. వ్యాస మహర్షి ఆయన చాలా వ్యాకులంతో ఉన్నట్టు ఒకసారి చాలా బాధపడుతున్నట్ట సరస్వతి నది తీరంలో కూర్చుని బాధపడుతుంటే నారద మహర్షి ఆయన గురువు గారు వచ్చారు, ఎందుకైనా బాధపడుతున్నానంటే ఏదో ఇంకా చేయలేకపోయాను, ఆయన తన కోసం తాను బాధపడలేదు, వచ్చేటువంటి చాలా మందికి ఇంకా ఏదో నేను ఇవ్వవలసినటువంటి తేవలసినటువంటి ఏదో ఉండిపోయింది వెళ్ళి అనిపిస్తోంది అంటే నారద మహర్షి చెప్పాడు, అవును నువ్వు వేదాలని శాస్త్రాలని బ్రహ్మసూత్రాలని పురాణాలని అనిపించావు కానీ భగవద్ అనుభూతి పొందినటువంటి భాగవతోత్సవం యొక్క చరిత్ర నివ్వాలయ్యా. అలా ఇచ్చినప్పుడు ఆ అనుభూతి ఎటువంటిగా మిగిలినటువంటి అనుభూతి కలుగుతుంది. అందుకే కేవలం శాస్త్ర విజ్ఞానం వల్ల మాత్రం అనుభూతి కలగదు. అందుకని ఇది లేకపోతే మిగతా అన్ని కూడా అనుభూతి లేనటువంటి ఒక, అందుకని అటువంటి భాగవతాన్ని ఇవ్వవలసింది అని ఆయన ఉపదేశం చేస్తారు. అందువల్ల భాగవతం అనేటువంటి దేవుడి భాగవతం భగవద్ అనుభూతి పొందినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారి కథలు వారి అనుభూతి ఎలా పొందారు అనేటువంటిది భాగవతం అంటే. అలాగే మనం కూడా ఎంతమంది ఏ అనుభూతి ఎలా పొందారనేటువంటి మళ్ళీ మళ్ళీ మనం మరించడం వల్ల మనకి కూడా ఆ అనుభూతి కలుగుతుంది. ఇందాక మనం చెప్పుకున్నామే అయస్కాంత లక్షణం ఎందుకు మొక్క కలగాలంటే ఆ అయస్కాంత చేత రుద్దపడాలి. అయస్కాంతం ఆయన దాని యొక్క సాన్నిధ్యం లేకపోతే ఇనమొక్క అయస్కాంతం కానేయాలి. అందువల్ల వాళ్ళ యొక్క చరిత్రలు మళ్ళీ మళ్ళీ మనం తెలుసుకున్నాయి కూడా కథాక్రమం మళ్ళీ చేస్తూ ఉంటాం. ఏ మనకు రాముడు కాదు తెలీదా, కృష్ణుడు కాదు తెలీదా, అయినప్పటికీ చూడండి చాలా మంది మనం మళ్ళీ ఒక రాముడి కథ వాళ్ళు చెప్తుంటే అలా ఎంత బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు లక్ష సంవత్సరాలు జరిగినటువంటి కథని మళ్ళీ మళ్ళీ తెలిసినటువంటి కథనే మళ్ళీ చెప్పుకుంటూ ఉంటే ప్రశ్న విన్నా మళ్ళీ ఎంత బాగుంది అనిపిస్తుంది. మనకి మళ్ళీ ఒక చక్కటి సినిమా తీశారు రాముడి గురించి అనుకోండి, మళ్ళీ చూస్తూ ఉన్నాం నాకు అబ్బా ఎంత బాగుంది, ఎంత హాయిగా ఉంది, ఎంతదే అనిపిస్తుంది మనకి. ఎందుకంటే మనకు తెలిసినటువంటి కథ అయినప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ వాటిని మనం మననం చేసుకోవడం అంటే పారాయణ చేయమంది. మన సాయంత్రంలో ఒకసారి పారాయణ చేశాం, మరి నోటకు ప్రారాయణ చేసినప్పుడు కూడా మళ్ళీ అనుభూతి జరుగుతుంది నాకు. గురుచేస్తారు పారాయణ చేశాం చాలా దేశాన్ని వివేకాలేదు అని ఉండదు. దాదాపు దేశాన్ని మన చేయాల్సిన అవసరం లేదు అనుకుంది ఎక్కడైనా అలా ఉండదు. ఎందుకంటే మళ్ళీ చేస్తాం మళ్ళీ ఆ అనుభూతి ఒక కొత్తదనం మనకి, అబ్బా ఎంత బాగుంది ఎంత ఎంత తెలియక అనుభూతి మనకు తెలియకుండా కలుగుతుంది అది అనుభూతి. అంటే ఎందుకు మనకు కలగాలి? అది కలిగిన పనుల మనం మళ్ళీ మనం మర్చిపోతాం, మళ్ళీ మనం మర్చిపోయిన పనుల మనం భగవంతుని ఎందు ఉంటాం అది రాదు. కారణం భగవంతుని ఎందు ఎప్పుడు మనం ఉన్నా మనం మనమే గుర్తుంటాం, భగవంతుడు గుర్తుండడు. మనం మనం మర్చిపోయిన మాత్రమే భగవంతుని గుర్తుంటూ ఉంటాం మనం. చూసారా? లేకపోతే మనమే ఉంటాం, మనం అంటే ఆలోచన మన మనసుకి అన్నీ గుర్తొస్తుంటాయి, మన కష్టాలు మన ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనకు గుర్తొస్తుంటాయి. మనకి ఎందుకు బీపీ షుగర్ ఇవన్నీ ఎందుకు ఎక్కువవుతాయి? మన గురించి మనం ఎంత ఎక్కువ గుర్తు పెట్టుకుంటామో అంత ఎక్కువ డబ్బులు మనకి బాధపడతాయి. అసలు ఆలస్యం అది ఆరోగ్యానికి, ఆరోగ్యంగా ఉండాలంటే మందు వేసుకుంటే ఆరోగ్యం కాదు. నేను రోజు చాలా మంది మందు వేస్తూ ఉంటాను డాక్టర్ మీద, కానీ మందు రాని ఆరోగ్యం వస్తుంది అని ఏ డాక్టర్ చెప్పినా పిచ్చివాడు. మందు రాని ఆరోగ్యం వచ్చేటట్టు ఈ వారికి భూమి మీదటువంటి మానవీయతి మొత్తం సుఖంగా ఆరోగ్యవంతంగా ఉండాల్సింది. లేదే ఎన్ని లక్షల మంది కొత్త కొత్త వ్యాధులతో రానున్నారు, ఎందుకని మరి అన్ని మందులు ఉన్నాయి కదా, మరి మందు వేసిన అందరూ ఆరోగ్యవంతంగా ఉండొచ్చు, ఏమీ ఉండదు. మందుల వల్ల ఆరోగ్యం మహాజ్ఞానికి మూలసూత్రం ఏంటంటే మనకి మనం గుర్తుండకుండా ఉండాలి ఫస్ట్. మన గురించి మనం ఎంత ఆలోచిస్తామో మన సమస్యలు అంత ఎక్కువ గుర్తుంటాయి మనకి. మన సమస్యలు ఎంత మనస్సుకి పడతామో అంత మన అనారోగ్యం కలిగి తీరుతుంది. అందుకని ఆరోగ్యంగా ఉండాలంటే ఉపాయం ఏంటంటే మనల్ని మనం మనసులో కలగాలి. కలిగిన మాటలు ఇందా చెప్పా నేను బుడ్డి కొట్టేసి అలా కాదు, సరైనటువంటి మార్గంలో మళ్ళీ మనం మర్చిపోగలగాలి. ఎప్పుడు మర్చిపోగలం? భగవంత అనుభూతి కలిగినప్పుడు. ఎప్పుడు కలుగుతుంది? మనం సత్కర్మాచరణం, సత్పురుష సమాచరణం, సత్కంగ పఠనం, సత్కర్మాచరణం, మనం ఏ పని చేసినా సరే దాన్ని సత్కర్మగా చేయగలిగినప్పుడు. ఇదే భగవద్గీతలో స్వామి కూడా చెప్పాడు, నీ జీవితం మొత్తాన్ని ఒక యజ్ఞార్థమైనటువంటి జీవితంగా మార్చుకోవడం చేయవలసిందన్నమాట. అంటే మనం చేసే పనులని మానే మనం మన కర్తవ్యం మనం ఆచరిస్తూనే ఉండాలి, కానీ దీన్ని భగవత్పరంగా చేయాలి. స్పష్టంగా మనకు అర్థం కాదేమోని స్పష్టమైన పదాలు చెప్పాడు ఆయన. ఎక్కడో ఒకటి నువ్వు ఏ పని చేసినా సరే, ఏ దక్షిణాసి నువ్వు ఆహారం తీసుకుంటున్నావు అది కూడా, ఏ జుహోసి నువ్వేదో సరే ఒక మంచి సమర్పణ చేస్తున్నావు అది కూడా, దయా తీయత్రులుగా ఏదైనా ఇస్తున్నావు అది కూడా, ఏ తపస్సు చేసి నేను తన తపస్సు చేస్తున్నాను అది కూడా, ఈ మొత్తం అన్నీ కూడా తత్పురుష్వ మదర్పణం నాకు అర్పణంగా చేయి, నువ్వు నాకు సమర్పణగా చేయి. అంటే భగవంతుని సమర్పణగా చేయవలసినటువంటిది. అప్పుడు ఏమవుతుంది? అది జ్ఞాతమవుతుంది. నేను ఆహారం తీసుకుంటున్నాను నా పథకం ద్వారా నేను ఆహారం తీసుకున్నా అనుకున్నావా నీకు జబ్బు చేస్తుంది. అలా కాదు, నా ద్వారా ఉన్నటువంటి భగవంతుడికి నేను సమర్పణ చేస్తున్నాను అని ఆహారం తీసుకున్నావా నీకు ఆరోగ్యం జరుగుతుంది. అంటే నేను ఆహారం తీసుకున్నాను మన కోసం మనం తీసుకుంటున్నాం అనుకోవాలనే ఉంది పదార్థంగా, నా కోసం నేను జీవిస్తున్నాను, నా కోసం నేను ఆహారం తీసుకుంటున్నాను, ఈ నా కోసం నేను అనేటువంటి భావన అక్కడ ఉంది. అది పోతేనే మనకి భగవంతుని గురించి తెలుస్తుంది. అది పోవడం కోసమే సాధన అంతా కూడా మనకి నాస్తిగా లాంటి వాళ్ళు దిగు సాధన క్రమంగా మనకి ఇచ్చినట్టే, ఇది పోవడం కోసం నా కోసం నేను నాది నా కోసం అనేటువంటిది ఎలా ఉంటుంది అని అంటే దానికి మనం సాధన ఎలా చేయాలి. అందుకోసం మనకి పారాయణ కానీ నిత్య పారాయణ అనేటువంటి ఇచ్చారు. పారాయణ ఎప్పుడో ఒకసారి చేసో చేసేటువంటిది కాదు, రోజు పారాయణ ఎందుకు చేయాలంటే రోజు కూడా పారాయణ చేయడం వల్ల మనం ఏ రకంగా ప్రవర్తిస్తామో సరైన ప్రవర్తన మనలో స్థిరపడుతుంది. సత్ప్రవర్తన మన ఎందుకు స్థిరపడాలి, మన మాటల్లో కానీ మన ప్రవర్తనలో కానీ మన జీవితంలో ఒక తపస్సు కావాలి. తపస్సు అనేటువంటిది భౌతికమైనటువంటి శరీరంతో కాయకమైనటువంటి తపస్సు, అలాగే మనం వాక్కుతో మన మాటలతో వార్షికమైనటువంటి తపస్సు, మన మనస్సుతో మానసికమైనటువంటి తపస్సు, ఈ మూడు రకాలైనటువంటి తపస్సు కూడా ఉండి తీరాలన్నారు భగవంతుడు. మానవులు తనని తన భవితం చేసుకోవాలంటే తపస్సు ప్రతి ఒక్కరు చేయాలి. తపస్సు అంటే అందరం చేస్తామంటే కాదు, తపస్సు అంటే ఎక్కడ కడగొచ్చుకుంటే కాదు, తపస్సు అంటే మన నిరంతరం మనం చేసేటువంటి ప్రతి పని కూడా తపస్సు. అది ఎప్పుడవుతుంది తపస్సు? మన శరీరం భగవంతుడు మనం ఎందుకు ఇచ్చాడు, మనకి ఆరోగ్యం శరీరం ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? దీన్ని ఉపయోగించి భగవంతుడి యొక్క రూపాలుగా జీవులందరినీ కూడా మనం దర్శించి వారి ఎందు మనం మన కర్తవ్యాన్ని ఆచరించడం, మన ఇంట్లో మన కుటుంబాలను దగ్గర నుంచి కూడా భార్య పిల్లలు ఇంటికి వచ్చినటువంటి అతిథులు సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి వారు వీరందరి రూపంలో ఉన్నటువంటిది మన ఆరాధ్యమైనటువంటి భగవంతుడు సాయినాథుడు అనండి, కృష్ణుడు అనండి, రాముడు అనండి, ఏ పేరు విధంగా పర్వాలేదు, కానీ వీరందరి రూపంలో ఉన్నటువంటిది భగవంతుడే అనేటువంటి ఎందుకు భావన చేయాలంటే భగవంతుడు వస్తే నువ్వు ఎలా ప్రవర్తిస్తావో అలా ప్రవర్తించగలరు అందరితోనూ కూడా. లేకపోతే నేను భగవంతుని తప్ప ఎవరు లెక్కనే అంటాడుకోవచ్చు. అంటే ఇంకేమో నేను చూసిన వాళ్ళు భగవంతుడు అందరూ భగవంతుడు తప్ప నేను లేదని మనం చెప్తుంటే భగవంతుడు తప్ప ఎవరు లెక్కలేని అంటాడు, అదేమిటి అజ్ఞానం అన్నమాట. అంటే భగవంతుడు తప్ప ఇంకేమైనా ఉందే అసలు. అదేగా మన విలువ కూడా చేయబడేటువంటిది, నేను తప్ప ఇంకేం లేదు అన్నాడు సాయినాథుడు. నేనే ఆడకి శివరూపంలో ద్వారూపంలో కూడా నేనే ఉన్నాను కదా మరి పారాయణమాడు సాయినామంలో ఏ అర్థం అవుతుంది? ప్రతి జీవి రూపంలో నేనే ఉన్నాను నిరూపించాడు ఆయన. మరి అలాంటప్పుడు భగవంతుడి కంటే వేరే ఇంకేం చేయాలంటే దాన్ని మాట్లాడి నిరూపిస్తున్నప్పుడు మనం మన యొక్క ఆచరణ అనేటువంటిది ఎట్లా ఉండాలి? దానికోసం ఈ సాధన అంతా కూడా మన యొక్క జీవితం అంతా కూడా యజ్ఞార్థమైనటువంటి కర్మగా మన జీవితం అనేటువంటిది మార్చబడాలి. మనం మాట్లాడినా మనం ఏదైనా పనిచేసినా మనం ఆలోచించినా అన్ని స్థితుల్లో కూడా అందుకనే మనస వాచ కర్మణ ఈ మూడు మన కథలు చెప్పినటువంటిది. ఈ మూడు స్థితుల్లో కూడా అది ఒక తపస్సు కావాలి, అది ఒక యజ్ఞార్థమైనటువంటి జీవితం కావాలి. అందుకోసం ఈ సాధన అంతా కూడా మనం చేయవలసినటువంటిది. ఆ సాధన ఎలా చేయాలో మనకు మార్గం శుభ్రం చేసి చూపించినటువంటి వారే మాస్టర్ గారు లాంటి వారు, దిగొచ్చినటువంటి వారు. అందుకోసం వాళ్ళు మాట్లాడే దిగొస్తారు ఎలా జీవించాలి ఏం చేయాలనేటువంటిది. అందువల్ల మనం ఆనందంగా ఎందుకు మనం జీవిస్తున్నాం అన్నిటికంటే మనం కోరేటువంటిది ఏంటి? ఆనందంగా ఉండాలి. అదే మనం కోరేది మనం ఎవరికి మనం ప్రశ్న వేసుకుంటే ఏది మనం మనకేం కావాలి, ఎందుకోసం మనం ఉన్నాం, ఎందుకోసం జీవిస్తున్నాం, ఏవో ఎందుకోసం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, చివరికి మనకు వచ్చేటువంటి సమాధానం అంటే ఆనందంగా ఉండడం కోసం. మరి ఆనందంగా ఉంటున్నావా ఏమోనండి? అదేమిటి మరి ఆనందంగా ఉండడం కోసం మనకి భగవంతుడు ఇది ఇచ్చింది, ఆనందంగా ఉండమని భగవంతుడు మనకు చెప్తుంది. మరి ఆనందంగా ఉంటున్నావా లేదు? ఎందువలన అంటే ఎలా ఆచరించాలో ఎలా ప్రవర్తించాలో తెలియకపోవడం వల్ల మనం ఆనందాన్ని కోల్పోతున్నాం. మనం ఆనందంగా ఉండమనే భగవంతుడు మనకు చెప్తాడు. ఆయన ఆనంద స్వరూపుడు, మనలో ఉన్నటువంటిది ఆయనే. అందువల్ల మనం ఆనందంగా ఉండమని చెప్తాడు. కానీ మనం ఆనందంగా ఉండలేకపోతే మనం ఎందువల్ల ఎలా ఆచరించాలో తెలియకపోవడం వల్ల. అందువల్ల ఎలా ఆచరిస్తే మనం నిరంతరము ఆనందానుభూతిలో భగవద్భూతిలో ఉంటాము. అటువంటి ఆచారాన్ని మన ముందు పెట్టి మన మార్గం చూపించినటువంటి వారిని మనం గురువు అంటాము, ఆచార్యుడు అంటాము. అటువంటి మాస్టర్ గారిని ఆయన యొక్క స్మరణ, ఆయన యొక్క జీవితంలోనటువంటి అనేకమైనటువంటి అంశాలు, అలాగే ఆయనతో చాలా మంది పొందినటువంటి అనుభవాలు, ఇన్ని అంశాలు ఇవన్నీ కూడా కలిపి మనం ఈ సమ్మేళనం అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నాం. అందువల్ల సమ్మేళనం ఎవరు ఏర్పాటు చేశారు? ఆయన ఏర్పాటు చేశారు సాయినాథే. సమ్మేళనానికి ఎవరు తీసుకొచ్చారు మనందరినీ? ఆయన తీసుకొచ్చారు. అంటే ఎవరికి మొత్తం ఉందా కూడా ఓనర్ ఎవరు? ఆయన ఒక్కడే ఓనర్, ఆయన ఒక్కడే. అందువలన ఎక్కడా కూడా మనం మరొకటి చూడడానికి అవకాశం లేదు. ఆయనే చేస్తారు, ఆయనే తీసుకొస్తారు, ఆయనే చేస్తారు. మొత్తం అంతా కూడా మొత్తం ఆయన యొక్క లీల అది. అటువంటి లీలామృతం అనేటువంటిది మనం ఆస్వాదించడం కోసం మనకి మాస్టర్ యొక్క ఆశీస్సుల వల్ల మనందరం మళ్ళీ మళ్ళీ కలుసుకోవడం జరుగుతుంది. అది సమ్మేళనం ఉన్నటువంటి ఆంతర్యం. అది ఎందుకు కలుసుకుంటాం? ఏదో ఒకటినే ఆక్షేపం కోసం అని కాదు, ఒక అనుభూతి. అందరూ కూడా మన అందరి యొక్క అనుభూతి అందరూ పంచుకోవడం అంటే దాని ద్వారా ఆ విలువని దాని మీద మనం జీవించడం కోసం, ఆ అనుభూతి పొందడం కోసం మనం ఇక్కడ సమావేశమయ్యాం. అందులోనూ ప్రత్యేకంగా ఇటువంటిది పవిత్రమైనటువంటి ప్రదేశం, అంటే ప్రతి ప్రదేశం కూడా ఎక్కడ స్మరణ ఉందో పవిత్రం అవుతుంది. కాగా ఒక అవధూత అటువంటి మహనీయుడైనటువంటి మహాత్మ అయినటువంటి ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క సమాధి ఉన్నటువంటిది ఒక శిర్ది క్షేత్రం ఎటువంటిదో అటువంటి క్షేత్రం మనం ఇక్కడ అంటే శిర్దిలో మనం స్వామి యొక్క సమాధి మనం ఉండే ఎటువంటిది అనుభూతో అటువంటి అనుభూతి మనకి ఇచ్చేటువంటిది దివ్య స్థలం ఇది. అందువల్ల ఇక్కడ మనం అందరం దారిణంగా ఉంటే వారి యొక్క అనుగ్రహం కానీ భావిస్తూ ఇంతమంది భక్తులు వారి తమ హృదయంలో ప్రతిష్ఠించినటువంటి అందరి యొక్క సాంగత్యాన్ని సాన్నిధ్యాన్ని వారిని అందరి ద్వారా ఆ స్వామి యొక్క సాన్నిధ్యాన్ని పొందేటువంటి అవకాశం నాకు ప్రసాదింపబడింది. అంతేగాని వీరికి మీరు కూర్చున్నారు కాబట్టి నేను చాలా న్యాయం లేనటువంటి ఏం కాదు, నేను కూడా మీ అందరితో పాటు ఒక సాధకుండి. అటువంటి స్థితిని మన చక్క మన అందరికీ కూడా నిరంతరం ఆయన మనం నడిపిస్తూ ఉండగా కానీ మన జీవితం అంతా కూడా యజ్ఞార్థమైనటువంటి విధంగా ఉండేట్టుగా మనం అనుగ్రహించుకోక అని చెప్పి ఆయన మడవగా ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటాను. స్వస్తి.